பிரேமேயம் ஆத்மபந்த உள்ளார మానవుడికి ఆనందం కావాలి. జ్ఞానాన్ని ఆశ్రయించడం, యోగుల్ని ఆశ్రయించడం, మహర్షుల్ని మహాత్ముల్ని ఆశ్రయించడం ఆనందం కోసమే. మానవుడు తాను ఆనందాన్ని కోరుకోవటంలో, సుఖాన్ని కోరుకోవటంలో, శాంతిని కోరుకోవటంలో పొరపాటు లేదు. మానవుడికి సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి. అయితే టెక్నాలజీ, సైన్స్ బాడీకి కంఫర్ట్ని ఇస్తాయి కానీ మనకి బ్లిస్ని ప్రసాదించలేవు. సైన్స్ టెక్నాలజీ అది చేసే పనే చేయగలవు కానీ వాటికి చేతకాని పని అవి చేయలేవు. అయితే ఈ బ్లిస్ని ఎవరు ప్రసాదిస్తారు, ఈ శాంతిని ఎవరు ప్రసాదిస్తారంటే అది జ్ఞానులకే సాధ్యం, మహర్షులకే సాధ్యం, మహాత్ములకే సాధ్యం. ఆనందాన్ని మనం అన్వేషించడంలో, అది కోరుకోవటంలో మన పొరపాటు ఏం లేదు. అది కావాలి మనకి. మానవుడికి కేవలం ఫిజికల్గా ఉండే కంఫర్ట్స్ వల్లే వాడు జీవించలేడు. శాంతి కావాలని అనుకోవటంలో పొరపాటు లేదు. అది బయట వెతుకుతున్నావు నువ్వు, అది లోపల ఉంది. లోపల ఉన్న వస్తువును బయట వెతుకుతుంటే అది ఎలా జరుగుతుంది? అది ఎక్కడ ఉందో అక్కడ అన్వేషిస్తే మటుకే అది లభ్యమవుతుంది. ఈ అన్వేషణ లోపల జరగాలి, కానీ అన్వేషణ బయట జరుగుతుంది. నువ్వు ఎన్ని వేలు జన్మలు, ఎన్ని వేలు శరీరాలు తీసుకుని ఎంతకాలం నువ్వు బయట అన్వేషించిన వస్తువు ఎక్కడైతే లేదు అక్కడ వెతికినా దొరకదు. అది ఎక్కడ ఉందో, ఆనందం ఎక్కడ ఉందో, శాంతి ఎక్కడ ఉందో, సుఖం ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళితే అది దొరుకుతుంది. అది నువ్వు ఎక్కడ ఉంటే నీ హృదయంలోనూ ఉంది. నీ హృదయంలో నువ్వు అన్వేషణ చేస్తే, నీ హృదయంలో వెతికితే, నీ హృదయంలోని సత్యాన్ని అన్వేషణ చేస్తే ఆ సత్యం యొక్క స్వరూపమే సుఖము, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందము. అది ఉండటమే దాని పని. అది ఎక్కడ ఉందో అక్కడ వెతికించడం దొరుకుతుంది, కానీ ఎక్కడ లేదో అక్కడ వెతికించడం దొరకదు. ఆనందాన్ని కోరుకోవటంలో పొరపాటు లేదు, దాన్ని బయట వెదగటం పొరపాటు. నిజంగా ఆనందం లేదు నీ హృదయంలో ఉంది. గురువు నీ హృదయంలో ఉన్నాడు, చైతన్యం నీ హృదయంలో ఉంది. నీ హృదయంలో లేని బయట ఏమి లేదు, అంతా నీ హృదయంలో ఉంది. అన్వేషణ లోపల జరగాలి. లోపల తత్వానుభవం లేకుండా, బ్రహ్మానుభవం లేకుండా, బ్రాహ్మణస్థితి లేకుండా, లోపలున్న వస్తువు సద్వస్తువు తాలూకుల గురించి లేకుండా మనం సత్యం గురించి, తత్వం గురించి మాట్లాడటం ప్రారంభిస్తే ఎలా ఉంటుందని కొంతమంది పెద్దలు చెప్తారంటే, ఆ చెలికి జల్లో ఉన్నటువంటి రసం అంతా తీసేసి ఆ చెలికి జల్లో ఉన్నటువంటి పెచ్చు మనం రాగుతుంటే అందులో ఏం రసం ఉంటుంది, ఏం రసం రాదు. మీకు లోపల ఉన్నటువంటి ఆత్మానుభవం లేకుండా కేవలం పాండిత్యంతో చెప్పే మాటలు అటువంటివి. రమణ భగవాన్ చేసిన పని ఏంటంటే మనకు అంతర్ముఖత్వం కలగజేశారు, అంతర్దృష్టి కలగజేశారు. ఈ శరీరం మరణించాక ఏదో వైకుంఠానికి వెళతారు. ఈ జీవుడు వైకుంఠానికి ప్రయాణం చేస్తాడని, కైలాసానికి ప్రయాణం చేస్తాడని చెప్తారు. వాడు వాడి యొక్క వాసన యొక్క వేగాన్ని బట్టి, వాడు చేసినటువంటి పుణ్య ఫలాన్ని బట్టి, వాడు చేసినటువంటి కర్మ ఫలాన్ని బట్టి ఏ కైలాసానికి వెళ్ళటం లేదా వైకుంఠానికి వెళ్ళటం, ఆ జీవుడు అక్కడికి ప్రయాణం చేయటం, ఆ జీవుడు అక్కడ ఉండటం, కైలాసంలో శాంతి ఉందని, వైకుంఠంలో శాంతి ఉందని మనం వింటున్నాం. ఒకవేళ ఉండొచ్చు, కైలాసంలో ఆనందం ఉండొచ్చు, వైకుంఠంలో కూడా ఆనందం ఉండొచ్చు. కానీ ఈ హృదయంలో ఉన్నటువంటి శాంతి, హృదయంలో ఉన్నటువంటి ఆనందం ఉంది, హృదయంలో ఉన్నటువంటి దృశ్యం ఉంది. వైకుంఠంలో ఉన్న శాంతి కానీ, కైలాసంలో ఉన్న శాంతి కానీ సరిపోదు. అంటే హృదయంలో ఉన్న సుఖం, ఈ హృదయంలో ఉన్న శాంతి, హృదయంలో ఉన్నటువంటి ఆనందం పొంది మన సహస్రాలను మించినప్పుడు మనకు తెలుస్తుంది వైకుంఠంలో ఉన్న శాంతి కానీ, కైలాసంలో ఉన్న శాంతి కానీ జీవితం ముందు సరికాదని. అందుచేత నువ్వు అన్వేషణ లోపల చెయ్యి. ఈనాటికైనా ముందు నాటికైనా లోపల చేస్తే నీకు వస్తువు జరుగుతుంది. జరిగిపోయిన విషయాలు నువ్వు తెరపెట్టుకుని టైం వేస్ట్ చేసుకోకు. జరిగిపోయిన విషయాలు నిరంతరం జ్ఞాపకం పెట్టుకుంటే, నువ్వు తెరపెట్టుకుంటా అంటే వర్తమాన కాలం, చేతిలో ఉన్న వర్తమాన కాలం జారిపోతుంది. అంటే ఆల్వేజ్ లివింగ్ ది ప్రెజెంట్. భూతకాలాన్ని మర్చిపోయి వర్తమాన కాలం సద్వినియోగం చేసుకుని నీకు వస్తువు జరుగుతుంది. బాహ్యముఖంగా విజృంభిస్తున్నటువంటి మన మనస్సుని దాని అంతర్దృష్టి కలగజేసినటువంటి గురువు రమణ గురువు. ఆత్మాన్వేషణ చేయాలనే కోరిక కలగటమే దైవ కృప వలన. తావు దేహానికే, పుట్టుక దేహానికే. ఈ లోపలన్న బ్రహ్మానికి పుట్టుక లేదు, చావు లేదు. ఇప్పుడు నువ్వు ఈ దేహంతో పుట్టినటువంటి, చనిపోతున్నటువంటి ఈ దేహంతో ఏ విధంగా అయితే తాదాక్ష్యం పొందుతున్నావో, లోపలటువంటి జన్మల పుట్టుకలేనటువంటి చావు ఏంటంటే బ్రహ్మంతో నువ్వు తాదాక్ష్యం పొందటం మోక్షం. అంతేగా మోక్షం వేరు బ్రహ్మం వేరే కాదు. దాంతో నువ్వు ఐడెంటిఫై కావాలి, లోపలటువంటి బ్రహ్మంతోటి నువ్వు ఐడెంటిఫై కావాలి. ఇప్పుడు దేహంతో ఐడెంటిఫై అవుతున్నావు, ఇంద్రియాలతో తాదాక్ష్యం పొందుతున్నావు, లోపల చావులేని వస్తువు నీ హృదయంలో ఉంది, దానితో తాదాక్ష్యం నువ్వు పొందటం ఇప్పుడు చదివేసి నీ సాధన యొక్క గోల్ అది, నీ సాధన యొక్క డెస్టినేషన్ అది. అంటే మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలంటే మన డెస్టినేషన్ మనం మిస్ అవ్వకూడదు. ఆ విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. మన మాట కానీ మన చేత కానీ లేదా మన డెస్టినేషన్ మిస్ అయ్యేలాగా ఉండకూడదు. అది మన డెస్టినేషన్ మనం రీచ్ అవ్వడానికి మన మాట మనం సహకరించాలి, మన చేత మనం సహకరించాలి. అయితే ఫైనల్ ట్రూత్, అల్టిమేట్ ట్రూత్ అది మీ లోపలే ఉంది. అంతేక టు నో ద ట్రూత్ ఇట్ డీప్ ఇన్ అవర్ సెల్ఫ్. ఆ హృదయంలో మన హృదయంలో సత్యము ఎంత లోతుగా ఉందో, నీకు అంత తోకం ఉండి అంత బరువు ఉండి నువ్వు అంత లోతులు అంత లోయలోకి నువ్వు దిగగలిగితే, ప్రవేశించగలిగితే, నీ మైండ్ అంత డీప్ని అవ్వగలిగితే ఆ వస్తువు నీకు తెలుస్తుంది. నీ మనసులో ఉన్న వికారాలు, నీ మనసులో ఉన్న బలహీనతలు, నీ మనసులో ఉన్న లోపాలు, నీ రాంగ్ థింకింగ్, నీ రాంగ్ బిహేవియరు, వాటి వల్ల నీకు వస్తువు లోపలన్న వస్తువు నీకు తెలియటం లేదు. కానీ అక్కడ లేకపోవటం వల్ల కాదు, బ్రహ్మమయ్యకు నీ హృదయంలో లేకపోతే, సద్వస్తే కనుక నీ హృదయంలో లేకపోతే, రామకృష్ణుడికి తెలియదు, రమణుడికి తెలియదు, విశ్వామిత్రుడికి తెలియదు, వశిష్ఠుడికి తెలియదు, రాముడికి తెలియదు, కృష్ణుడికి తెలియదు. లోపల ఉండ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది, కానీ లోపలికి లేకపోతే వాళ్ళకి తెలియదు. అదే రమణ మహర్షి గారు చెప్పారు, రిపీటెడ్గా చెప్పారు, మీలో ఏముందో నాలోనే అదే ఉంది, మీలో లేనిది నాలో ఏమీ లేదు. అయితే తేడా ఒకటే, తెలియటం తెలియకపోవటం. తెలిస్తే నువ్వు సుఖీ అవుతావు, తెలియకపోతే ఏది అని కాదని నేను దుఃఖం వెంటాడుతాను. వర్ష కాన్షియస్ నీకు తెలియకపోయినా, ఆ క్యూర్ కాన్షియస్నెస్ నీకు తెలియకపోయినా, ఆ కాస్మిక్ కాన్షియస్నెస్ నీకు తెలియకపోయినా, ఆ సెపరేట్ ఎగ్జిస్టెన్స్, నేను వేరు నువ్వు వేరు, సెపరేట్ అయ్యి ఆ సెపరేట్ బుద్ధి నీకు తెలుస్తుంది. ట్రూత్ కాన్షియస్నెస్ తెలియకపోయినా, ప్యూర్ కాన్షియస్నెస్ తెలియకపోయినా, కాస్మిక్ కాన్షియస్నెస్ ఎలా ఉంటే నీకు తెలియకపోయినా, ఆ ఈగో కాన్షియస్నెస్ నీకు తెలుస్తుంది. ఆ నేననే బుద్ధి, ఆ నేననే తలంపు, అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అర్థం చేసుకోవడానికి పెద్ద మేధస్సు అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. ఆ నేననే బుద్ధి నీకు లోపల నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుంది? ఈ దేవుడు ఉన్నాడా లేదని సమస్య లేదు దీనికి. రమణ మహర్షి ఒకడు, గౌతమ బుద్ధుడు ఒకడు, సర్వసాధారణంగా దేవుడి పేరు తలపెట్టిన వాళ్ళు. దేవుడితో సంబంధం లేకుండా డైరెక్ట్గా నిన్ను బ్లిస్లోకి, పీస్లోకి, హ్యాపీనెస్లోకి, దత్తర స్టేట్లోకి పంపించడం వాళ్ళు చేసినటువంటి కృషి. మధ్యవర్తులతో సంబంధం లేకుండా నిన్ను డైరెక్ట్గా బ్లిస్తోటి బ్లిస్లోకి పంపించడం, ఆనందంలోకి నిన్ను పని. ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే నీ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డైరెక్ట్గా పంపించడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. సరసరి వాళ్ళు గాడ్ ఆఫ్ గాడ్ అనే పేరు ఎప్పుడో కానీ ఎక్కడో కానీ ప్రస్తావించినట్టు కనపడదని. ఈ నేను అనే తలంపు నీకుంది, అది నీకు లోపల నుంచి వస్తుండే, బయట నుంచి వస్తుంది, లోపల నుంచే వస్తుంది. ఆ తలంపు నీకు ఎక్కడి నుంచి అయితే ఎరైజ్ చేసి వస్తుందో, నేననే తలంపు, నేననే బుద్ధి నీకు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, అక్కడే చైతన్యం ఉంది, అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు, నీ కంట్రోలర్ అక్కడే ఉన్నాడు, నిన్ను ప్రపంచాన్ని నియమించే వాడు అక్కడే ఉన్నాడు, నేననే బుద్ధి ఎక్కడి నుంచి ఉదయిస్తుందో అక్కడే పరమేశ్వరుడు ఉన్నాడు, అక్కడే నీ కంట్రోలర్ ఉన్నాడు, అక్కడే దేవుడు ఉన్నాడు. అది ఆయన చెప్పినటువంటి నిర్వచనం. అయితే మరి వైకుంఠంలో దేవుడు లేడా, కైలాసంలో దేవుడు లేడా, ఉన్నాడు అని వ్యవహారిక సత్యాలు, పారమార్థిక సత్యాలు. అది అల్టిమేట్ ట్రూత్ కాదు, ఫైనల్ ట్రూత్ కాదు, అది వ్యవహారిక సత్యాలు మాత్రమే. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం అంటారు భగవాన్. అది జరగవలసిన టైంలో జరుగుతుంది, కానీ ఎదురు చూస్తున్నట్టు నువ్వు ఉండొద్దు. మోక్షం కోసం కూడా నీకు ప్రయత్నం చేసి, నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తావు, ఎక్స్పెక్టేషన్ వద్దు. ఎక్స్పెక్టేషన్ వల్ల నీకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఒకటి కృషి, రెండు కృప. నువ్వు చేయవలసిన పని పర్ఫెక్ట్గా చేయి. నువ్వు చేస్తున్న కృషి కృప కింద మారుతుంది. ఇది నువ్వు కృషి, నీ ఎఫర్ట్ ప్రాపర్గా చెయ్యి. నువ్వు చేస్తున్నటువంటి ఎఫర్ట్ దేవుని యొక్క కృపగా మారుతుంది. అదే మనకి భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తాడు, ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడ అర్జునుడు ఉన్నాడో, అక్కడ విజయం కలుగుతుందని. ఆ కృష్ణుడే కృప, ఆ అర్జునుడే కృషి. అంటే కృషి అవసరమే, కృప అవసరమే, ఈ రెండు ఉంటేనే నువ్వు డెస్టినేషన్కి రీచ్ అవుతావు, గోల్కి రీచ్ అవుతావు. భక్తులు అడిగిన ప్రశ్న ఏంటంటే, కృప అవసరమా, నా కృషి వల్ల నేను పొందలైనా కృప అవసరమా అని భక్తుడు అడిగే ప్రశ్న. అంటే రెండు అవసరమే, కృషి అవసరమే, కృప అవసరమే. అయితే నువ్వు కృషి చేస్తే ఆ కృషి కృప కింద మారుతుంది. అంటే నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి, దేవుడి చేతిలో ఉన్న పని మర్చిపోడాలి. ఆయన చేతిలో పని ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో అది ఆయన చేస్తాడు. ఆయన రిమంబ్రన్స్లోకి తీసుకురావడం నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు. ఆయనకు తెలుసు, నీకంటే వివేకవంతుడు, నీకంటే తెలివిగలవాడు, ఎప్పుడు ఏ పని ఎక్కడ చేయాలో అది అక్కడ చేస్తాడు. భగవాన్ చెప్తూ ఉంటారు, డయాగ్నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అవర్ సెల్ఫ్. మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు. మనకి ఏది మంచిదో, మనకేది మంచిదో మనకంటే కూడా ఈశ్వరుడికి ఎక్కువ తెలుసు. అది ఎప్పుడు చేయాలని చేస్తాడు. మీరు దాన్ని తొందరపడవలసినటువంటి పని లేదు. మీ చేతిలో పని పర్ఫెక్ట్గా చేయండి, పీస్గా చేయండి. దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మన హృదయంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మన దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి దేహాన్ని ఆడిస్తున్నాడు. సరే, ఆయన ఎలా ఆడిస్తున్నాడు? ఇంట్లో చెబుతున్నాడా? ఏం చెప్పటం లేదు. లోపల ఉన్నాడు. ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్, నాట్ ఓన్లీ ప్యూర్ కాన్షియస్నెస్, ఈజ్ వీక్నెస్. నువ్వు చేస్తున్నటువంటి కర్మకంతా నీ మనసులోకి వచ్చినటువంటి తలంపులు అన్నిటికీ సాక్షి. లోకం అంటే ఏమి లేదు, మనసులో వికారాలే లోకం. ఈ పుస్తకం నేను విడుదలేస్తే భూమి యొక్క ఆకర్షణ వల్ల కింద ఎలా పడిపోతుందో, నీ మనోవికారాల నుంచి నువ్వు విడుదల పొందితే, నీ ఆకర్షణ నుంచి నువ్వు విడుదల పొందితే, నీ మనస్సుకి దాని గూట్లో పడిపోతుంది. దాని మూలం ఏంటంటే హృదయ గుహలో, అది హృదయ గుహలో పడిపోతుంది. పట్టమే కదా, అది ఉంటుంది, అది ఉంటుంది, అది నిలబడుతుంది, అది కరిగిపోతుంది. అప్పుడు ఈశ్వరుడు తన స్వరూపాన్ని ఇస్తాడు. ఆ స్వరూపమే మోక్షం. అంటే సర్వసాధారణంగా మనసు పోతే మనం పోతాయని అనుకుంటాం, మనసు పోతే మనం పోగొట్టండి, అహంభావన పోతే మనం పోతాయని అనుకుంటాం, మన సెపరేట్ ఈగో పోతే మనం పోతున్నామని అనుకుంటాం, ఇది పోతే మనం పోగొట్టండి, మనం ఎవరో మనం తెలియబడతాం. అంటే మనం పోతామని ఏం భయపడక్కర్లేదు, మనం ఏం పోం. ఈ ఇండివిజువల్ ఐ, ఈ పర్సనల్ ఐ, ఈ బాడీ బై ఉండే ఇందులో చెప్పేసి నువ్వు విడుదల పొందే నువ్వు పోవయ్యా, నీ ఎవరో నీకు తెలియబడుతుంది. అప్పుడు నీకు ఆనందమే ఆనందము, సుఖమే సుఖము, శాంతే శాంతి, ఉండటమే ఉండటం. అంటే ఉండటం అంటే సర్వసంగా మనం దేహం మరణించినప్పుడు భయం వేస్తుంది అందరికీ. కారణం ఏంటంటే మనం ఉండమే, మన మెయిన్ భయం ఇది అందరికీ. దేహం మరణించాక మనం ఉండము అనిపిస్తుంది. ఉండము అనే తలంపు వల్ల నీకు భయం కలుగుతుంది, కానీ నువ్వు ఉంటావు. నీకు ఉండము అనే తలంపు, దేహం మరణించేవాడు దేహం మరణించినప్పుడు భయం కలగటానికి ఇదే కారణం. మనం ఉండము అనుకుంటాం, ఆ ఉండము అనుకోవటం అనే తలంపు వల్ల నీకు భయం వస్తుంది. అదే భగవాన్ చెప్తాడు, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్, బై ది సెపరేట్ ఈగో కాన్షియస్నెస్. అది నీకు భయం ఎందుకు కలుగుతుందంటే ఉండము అనుకోవటం వల్ల. నువ్వు శరీరంలో పోయినాను ఉంటావు, గాఢ నిద్రలో మరి నీకు ఇది శరీర ధ్యాస లేదు, గాఢ నిద్రలో నీకు దైవ చింతన లేదు, శరీర చింతన లేదు, విషయ చింతన లేదు, ఇంద్రియాలకు సంబంధించిన ఆలోచనలు ఏమి లేవు, ఏమి లేవు. అక్కడ నువ్వు ఇండిపెండెంట్గా ఉన్నావు, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు. భగవాన్ నుండి ఈ మోక్షం గురించి కూడా డెఫినేషన్ చాలా చక్కగా చెప్తారు. మోక్షం అంటే ఆ శబ్దానికి అర్థం ఏంటంటే విడుదల అని అర్థం. దేంట్లోంచి విడుదల? శరీరంతో విడుదల ఎందుకు? శరీరంతో ఎలాగైనా బర్న్ అయిపోతుంది, ఏదో రోజు బాడీ బర్న్ అయిపోతుంది. శరీరంలోంచి విడుదల అవ్వడానికి మనం సాధన చేయక్కర్లేదు. మనం దేనితో, మనం కాలి దానితో తాదాత్యం పొందుతున్నాం, దానితో విడుదల పొందటే మోక్షం. మోక్షం అనే విషయం నీకు తెలియదు, ఊహించలేదు దాన్ని. అది ఇన్నది విషయం అది అందదు. ముందు నువ్వు దేంట్లోంచి విడుదల పొందాలో, దాంట్లో నీకు విడుదల పొందితే పొందవలసిన విధంగా నువ్వు పొందుతావు. ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎంతో కొంత, కొంతమందికి ఎక్కువ ఉన్నా కొంతమంది తక్కువ ఉన్నా అందరం భక్తులే. కానీ మన వాటి లోపం ఏంటంటే, ప్రపంచం మీద మనకున్న నమ్మకం, ప్రపంచం మీద మనకున్న విశ్వాసం, మన హృదయంలో ఉన్న సద్వస్తు మీద మనకు లేదు. అది ఫండమెంటల్గా మనలో అందరిలో ఈ దోషం ఉంది. అంచేత ప్రపంచం నిజమనుకుంటున్నాం కాబట్టి ఎంతసేపు బాహ్యమకానికి అది వస్తూ ఉంటుంది. కానీ ప్రపంచం ఎంత నిజమని మనం నమ్ముతున్నాము, ప్రపంచం కాదు ఈ హృదయంలో ఉన్న వస్తువు నిజమని మనస్సు నమ్మినప్పుడు, మన బుద్ధి నమ్మినప్పుడు ఆటోమేటిక్గా లేదు గుహల పడిపోతుంది. అంటే ఫెయిత్ కూడా అవసరం. మీకు లోకం మీద ఉన్న ఫెయిత్ ఈశ్వరుడు మీద లేదు. మన లోకం మీద ఉన్న ప్రేమ, లోకం మీద ఉన్న ప్రేమ భగవంతుడి మీద మనకు లేదు. లోకం మీద ఉన్న నమ్మిక, మనకు లోపల ఉన్న ఈశ్వరుడి మీద మనకు నమ్మిక లేదు. ఆ నమ్మిక ఉరికి నటిస్తాను, మన బుద్ధి ఏం చేస్తానంటే భగవంతుడి నమ్ముకున్నట్టు నటిస్తాను. కానీ నిరంతరం దానికి లేదు. నిరంతరం ఉంటే మైండ్ విత్డ్రా అవుతుంది, విత్డ్రా అవుతుంది, విత్డ్రా అవుతుంది. అక్కడ ఎక్కడైతే ఉదయించి వస్తుందో అక్కడ లణిగిపోతుంది. మనం ఎన్ని అభ్యాసాలు చేసినా, ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, మనస్సు దాని మూలాన్ని అది చూచే వరకు అది నశించదు. అణిగిన మనం ఏదైనా ప్రాణాయామం చేస్తే అది అణిగినట్టు ఉంటుంది, ఏదైనా రూపాన్ని ధ్యానం చేస్తే అది అణిగినట్టు ఉంటుంది, మనం ఏదైనా నామాన్ని స్మరిస్తే అది అణిగినట్టు ఉంటుంది. అది అణిగినట్టు అలా ఉంటుంది, కానీ మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది. ఏదో ఏ జన్మలోనో ఏ గురువు అనుగ్రహం ఉంది, ఈశ్వరానుగ్రహం ఉండి మనస్సు తన మూలాన్ని టచ్ చేస్తేనే కానీ, తన మూలాన్ని అది చూస్తేనే కానీ అది వేరుతో సహా అది నశించదు. మోక్షానికి రమణ మహర్షి గారు చెప్పిన నిర్వచనం ఏంటంటే, నీకు గాఢ నిద్రలో నువ్వు సుఖంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, కానీ నీకు ఇరుక లేదు. జాగ్రత్త అవస్థలో నీకు ఇరుకలో ఉన్నావు, నువ్వు ఉన్నావు అన్న సంగతి నీకు తెలుస్తుంది, నీకు ఇక్కడ సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఇరుక, గాఢ నిద్రలో ఉన్నటువంటి సుఖము సైమల్టేనియస్గా ఒకేసారి నీకు అనుభవంలోకి వస్తే అదే మోక్షము, అదే నిర్వాణ స్థితి, అదే స్వర్గరాజ్యం. మనం అనేక ఆనందాలు జీవితంలో చూశాం, కానీ మోక్షానందంతో ఏ ఆనందము సరికాదు. మోక్ష శాంతితోటి ఏ శాంతి మనకి సరిపోదు. ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షాల్లో కూడా మోక్షమే మనకు ఫైనల్. మనం పొందవలసినటువంటి పురుషార్థంలో ముఖ్యమైన పురుషార్థం మోక్షమే. అందుచేత ఆ మోక్షం నువ్వు శరీరం మరణించిన తర్వాత పొందడం కాదు. బాడీ ఇక్కడ తిరుగాడుతున్నప్పుడే నువ్వు హృదయంలోకి వెళ్ళగలిగినప్పుడు, నువ్వు హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మంతో నువ్వు తాదాత్యం పొందగలిగినప్పుడు ఆ మోక్షానందము, మోక్ష శాంతి, మోక్ష సుఖము నీ బాడీకి డెత్ రాకముందే అది నువ్వు పొందవచ్చు. అందుకని శరీరం మరణించే వరకు నువ్వు వెయిట్ చేయవలసినటువంటి పని లేదు. మన వైకుంఠంలో ఉండి దేవుడు మనల్ని కంట్రోల్ చేయటం లేదు, మన హృదయంలో ఉండే కంట్రోల్ చేస్తున్నాడు. మనం అనుకుంటున్నాం కైలాసంలో శివుడు మనల్ని కంట్రోల్ చేస్తున్నాడేమో, లేదా వైకుంఠంలో నారాయణుడు మనల్ని కంట్రోల్ చేస్తున్నాడేమో అని. మన హృదయంలో ఉండే మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు. అదే భగవాన్ చెప్తుంటారు, నీ కడుపు నుంచి వెళ్ళిపోయే దేవుడు నీకు కావాలా, 24 గంటలు నీ హృదయంలో ఉండే దేవుడు నీకు కావాలా? ఆత్మదే లోపల నుండి నిన్ను ఆహ్వానిస్తుంది, దాని యొక్క ఆహ్వానం, దాని పిలుపు, దాని కాలు నీకు వినపట్టడం లేదు. వాటి యొక్క వేగం వల్ల, తలంపుల యొక్క వేగం వల్ల, వాసన యొక్క వేగం వల్ల, లోపల ఉంటే హృదయంలో ఉంటే ఆ కాన్షియస్నెస్ యొక్క కాలు నీకు వినపట్టడం లేదు. భయా అహంభావాన్ని కేంద్రంగా పెట్టుకుని నువ్వు పని చేస్తున్నంతకాలం, అహంభావాన్ని కేంద్రంగా పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నంతకాలం నీకు ఈశ్వర సాక్షాత్కారం అసాధ్యం. అంటే మన అందరి ఉద్దేశం ఏంటంటే, ఆ నేనడే మొదటి తరంపు నుంచి విడుదల పొందడం మనకి ఇష్టం లేదు, ఈశ్వర సాక్షాత్కారం కలగాలని మనం అనుకుంటున్నాం. ఈ రెండు ఉన్నాయి, ఈశ్వరుడు దర్శనం కావాలని కోరుకుంటున్నాం, కానీ నేననే మొదటి తరంపులోంచి విడుదల పొందాలని కోరటం లేదు. ఈ దేహము నేననే మొదటి తరంపులోంచి విడుదల పొందడానికి నీకు ఇష్టం లేదు, కానీ ఈశ్వర సాక్షాత్కారాన్ని కోరుతున్నావు. ఇందులోంచి విడుదల పొందుతుంది కానీ నీకు లభ్యం కాదు. నీకు ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత యశస్సు ఉన్నా, అంటే మన అలవాటు యొక్క వేగంలోంచి, మన తలంపుల యొక్క వేగంలోంచి, మన వాసన యొక్క వేగంలోంచి మనం విడుదల పొందితే ఆ లోపల పిలుపు నీకు వినపడుతుంది, లోపల వాణి నీకు వినపడుతుంది, ఆత్మ యొక్క ఆకర్షణ నీకు తెలుస్తుంది, హృదయంలోని చైతన్యం యొక్క ఆకర్షణ నీకు తెలుస్తుంది. ఆ వాసన యొక్క వేగంలోంచి విడుదల పొందితే, ఇప్పుడు మన హృదయంలోనే భగవంతుడు ఉన్నానని చెబుతున్నాడు కదా, అది దాని తాలూకు మనకు అనుభవం లేదు, ఏం చేతలేదు అని. భగవంతుడు అందరి హృదయాల్లోనే చెప్పాడు, పరమాత్మ చెప్పాడు కృష్ణుడి గీతలో, అందరి హృదయాల్లో నేను ఉన్నానని చెప్పాడు. తర్వాత రామునినే, నువ్వు కృష్ణుడినే, నువ్వు కుమారస్వామినే, నువ్వు శంకరుడినే ఆయన ఉపాసన కోసం చెప్పాడు. కానీ నగ్న సత్యం ఏమిటంటే, అందరి హృదయాల్లో చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, బ్రహ్మముగా ఉన్నాను, అందరూ అది నగ్న సత్యం, అది మేకడ్ ఫ్యాక్ట్ అది. కానీ తర్వాత ఎందుకు చెప్పాడు రాముడు నేను, కృష్ణుడు నేను, శంకరుడు ఎందుకు చెప్పాడంటే ఉపాసన కోసం చెప్పాడు. కానీ మొట్టమొదటి నేను రాముడు నేను, కృష్ణుడు నేనని చెప్పలేదు. అందరి హృదయాల్లోనే చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, బ్రహ్మముగా ఉన్నానని చెప్పాడు. అయితే ఉన్నానని చెప్పాడు అక్కడ, కనుక నేను ఉన్నాను, పని చేస్తున్నాను, నీ దేహం యొక్క ప్రారంభం నుంచి ఆడిస్తున్నాను, అయితే బయటగా చేస్తున్నాను, కాముగా పని చేస్తున్నాను అని చెప్పాడు. అయితే ఉన్నాడు, మరి ఉంటే మాకు ఎందుకు తెలియటం లేదు? దానివల్ల ఇది జన్మగా మనిషి జన్మగా కామని నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇదే. మరి ఉన్నాడు, ఉంటే నాకు తెలియాలి కదా, ఎందుకు తెలియటం లేదు? మరి లోపల ఈశ్వరుడు ఉన్నప్పుడు నాకు తెలియాలి కదా, ఎందుకు తెలియటం లేదు? అంటే ఇదే భగవాన్ చెప్పారు, నీ అలవాట్ల నుంచి నువ్వు బయటకు రా. భగవాన్ చెప్పింది నీ అవసరాల నుంచి నువ్వు బయటకు రావక్కర్లేదు, నీ అలవాట్లలోంచి బయటకు రా, నీ రాంగ్ థింకింగ్లోంచి బయటకు రా, నీ టెండెన్సీస్ యొక్క వేగంలోంచి నువ్వు బయటకు వచ్చి చూడు, అప్పుడు వస్తువు ఉందో లేదు నీకు తెలుస్తుంది. ఎవరు ఇతరులు చెప్పక్కర్లేదు, లోపల వస్తువు ఉందో లేదు నీకు తెలుస్తుంది. అలవాట్లలోంచి నువ్వు బయటకు వస్తే, వాసన యొక్క ప్రభావం దాని యొక్క వేగంలోంచి నువ్వు బయటకు వస్తే నీకు తెలుస్తుంది ఉందో లేదో, అది నీకే తెలుస్తుంది. అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఇతరులు చెప్పే మాటల మీద, శాస్త్రం చెప్పే మాటల మీద నువ్వు ఆధారపడి ఉండక్కర్లేదు. నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అది నీ మాటకు అందకపోవచ్చు, నీ ఇంద్రియాలకు అందకపోవచ్చు, నీ మనస్సుకు అందకపోవచ్చు, దీన్ని అనుభవించవచ్చు. నాకు ఈశ్వరుడు కృప లేదు, భగవంతుడి అనుగ్రహం లేదని వాడుకుంటున్నావు. భగవద్ అనుగ్రహం లేకపోతే నువ్వు భగవంతుని స్మరించవు, ఈశ్వర అనుగ్రహం లేకపోతే నువ్వు ఈశ్వరుని స్మరించవు. అయితే దేవుని అనుగ్రహం లేదని నువ్వు అనుకుంటున్నావు, ఉంది కానీ అనుగ్రహాన్ని గుర్తించలేకపోతున్నావు. గురువు అనుగ్రహం కూడా నువ్వు లేదనుకుంటావు, గురువు అనుగ్రహం కూడా ఉంది కానీ అనుగ్రహాన్ని గుర్తించలేక లేదు లేదని అనుకుంటావు. ఒకసారి రమణ మహర్షి గారు డైరెక్ట్గా ఒకటి అడిగాడు, ఒక ఆయన ఒక అడ్వకేట్ గారు, నీ అనుగ్రహం నాకు లేదు అన్నాడు అడ్వకేట్. డైరెక్ట్గానే అడిగాడు, నీ అనుగ్రహం నాకు లేదు అన్నాడు. మరి నా అనుగ్రహం నీకు లేనప్పుడు నా దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు ఆయన. నా అనుగ్రహం ఏమి ఇక్కడ తీసుకొచ్చిందని లోకంలో అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ వచ్చారా? మరి నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నువ్వు తెలివితేటలా వచ్చావు నువ్వు అనుకుంటున్నావు. నా అనుగ్రహం నేను తీసుకొచ్చింది కానీ అనుగ్రహం నేను తీసుకొచ్చిందని గుర్తింపు నీకు లేదు. అదే నా అనుగ్రహం లేదని అనుకోవటం నీ గుర్తింపు లేక అలా అనుకుంటున్నావు. నేను ఇక్కడ తీసుకొచ్చింది, నా అనుగ్రహమే తీసుకొచ్చింది కానీ అనుగ్రహం తాలూకు గుర్తింపు లేదు. గురువు యొక్క దయ, గురువు యొక్క అనుగ్రహం, అది నీకు ఆ గుర్తింపు లేక నా అనుగ్రహం లేదని నువ్వు అనుకుంటున్నావు. అంటే గుర్తింపు కూడా కొంత అసలు కొంత పవిత్రత ఉండాలి, ప్రవీణ్యత ఉండాలి. లోపల ప్యూరిటీ మనకు లేకపోతే, లోపల ఎంతో కొంత పీస్ మనకు లేకపోతే కృష్ణుడు వచ్చి మనం పక్కన కూర్చున్నా మనం గుర్తించలేదు. అక్కర్లేదు. మన ఇంట్లో కూడా చైతన్య స్థాయి తేడా ఉందనుకోండి, మనం ఎక్కడో కృష్ణుడి దాకా వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లో 10 మంది ఉంటాం అనుకోండి, ఒక మనిషికి ఇంకో మనిషికి చైతన్య స్థాయి తేడా ఉందనుకోండి, వారు చెప్పేది వీరికి తెలియదు, వీరు చెప్పేది వారికి తెలియదు. భార్య చెప్పేది భర్తకి తెలియదు, భర్త చెప్పేది భార్యకి తెలియదు, చైతన్య స్థాయి తేడా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు మన కృష్ణుడు చెప్పి భగవద్గీతలో ఈశ్వరుడు చెప్పే మాటలు కూడా మనం అర్థం అవ్వాలంటే మనం ఈశ్వరుడు అంతటి వల్ల ఆ చైతన్య స్థాయి, కృష్ణుడు ఏ చైతన్య స్థాయిలో ఆ మాట చెప్పాడో ఆ చైతన్య స్థాయికి మనం ఎదగలిగినప్పుడు, ఆ చైతన్య స్థాయి చేరుకోగలిగినప్పుడు ఆ మాట యొక్క అర్థం, ఆ వాక్యం యొక్క అర్థం మనకు తెలుస్తుంది. కానీ దయచేసి ఏది మనకు అవగాహన కాదు. చదవటం వేరు, శబ్దానికి అర్థం తెలుసుకోవటం వేరు, చదివి అర్థం చేసుకోవటం వేరు, అర్థం చేసుకుని అనుభవించటం వేరు. అది మనకు అనుభవంలోకి రావాలంటే రోజు పారాయణ వల్ల వచ్చేది అనుభవం. అది అనుభవంలోకి ఎలాగో వస్తుందంటే చెప్పిన వాడు ఏ చైతన్య స్థాయిలో ఉండి చెప్పాడు, ఆ స్థాయి మనకు ఉన్నప్పుడు మనకు అనుభవంలోకి వస్తుంది, కానీ లేకపోతే మన అనుభవంలోకి రాదు. నీ గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వర అనుగ్రహం లేకుండా అసలు సత్యాన్వేషణ చేయాలని తలంతే కలగదు నీకు. అంటే నీకు ఏదైనా మంచి చేయాలనిపిస్తాననుకో, ఈశ్వర అనుగ్రహం లోపల ఉన్నట్టే నీకు. ఒక మంచి మాట శ్రవణం చేయాలనిపిస్తావనుకో నీకు, అది కూడా ఈశ్వర అనుగ్రహానికి గుర్తే. అంటే నువ్వు ఎఫెక్ట్ అవసరమే, అనుగ్రహం అవసరమే. అంటే నీకు ఎంతకాలం అయితే అజ్ఞానం ఉందో, ఎంతకాలం అయితే అవిద్య ఉందో, అవిద్యలోంచి అజ్ఞానంలోంచి నీ రాంగ్ థింకింగ్ లోంచి బయటకు రావటానికి గురువు కూడా అవసరమే నీకు. స్పిరిచువల్ గురు, ఒక స్పిరిచువల్ మాస్టర్ కూడా నీకు అవసరమే దాంట్లోంచి విడుదల పొందటానికి. ఒకసారి జేకే గారు, జిల్లు కృష్ణమూర్తి గారు మెడ్రాస్లో అడగారిలో మాట్లాడుతూ ఏమన్నారంటే, గురువుతోటి గురువు యొక్క అవసరం లేదు అన్నారు. గురువుతోటి పని లేదు, గురువు యొక్క అవసరం లేదని జేకే గారు మెడ్రాస్లో అడగారిలో మాట్లాడుతూ ఎక్కడో చెప్పారు. ఒక భక్తుడు ఇది భగవాన్ దగ్గరికి మోసుకెళ్ళాడు. ఏమంటే జేకే గారు ఇలా చెప్పారండి, గురువు అవసరం లేదని. భగవాన్ ఏం చెప్పారంటే, జేకే గారికి గురువు అవసరం లేకపోవచ్చు, ఇతరులకి ఎవరికి గురువు అవసరం లేదని జేకే గారికి ఎలా తెలుసు? జేకే గారికి అవసరం లేకపోవచ్చు గురువు. లోకంలో ఏ జీవుడికి కూడా గురువు అవసరం లేదని ఆయనకి ఎలా తెలుసు? ఆయనకు అవసరం లేకపోవచ్చు, ఇతరులకు అవసరం లేదని ఎలా చెప్పగలరు ఆయన? అంటే గురువు అవసరమే, గురువు యొక్క ప్రాముఖ్యత ఉండనే ఉన్నది. అంటే గురువు అంటే ఎవరే కాదు, గురువు అంటే భగవంతుల్లో సారమే గురువు. మనం భగవంతుని ప్రార్థించగా ప్రార్థించగా, అర్చన చేయగా చేయగా, పూజలు చేయగా చేయగా, లోపల ఉన్న ఈశ్వరుడే, ఆ కంట్రోలరే గురు రూపం ధరించి వస్తాడు. శివుడి యొక్క సారమే, శివుడి యొక్క ఎస్ఎల్సే గురువు అని చెప్తారు. అంటే ఆయన అర్చన చేస్తాం, పూజ చేస్తాం, జపం చేస్తాం, ధ్యానం చేస్తాం భగవంతుడి గురి. అలా చేయగా చేయగా ఆయనే ఒక రూపం ధరించి వస్తాడు. మనం తరింపు చేయడానికి మనం టీచ్ చేసి, మన మనసుకు అంతర్దృష్టి కలగజేసి, ఆ బ్రాహ్మణ స్థితిని కలగజేయడం కోసం మన హృదయంలో ఉన్న వస్తువు. అందుకే భగవాన్ కూడా చెప్తూ ఉంటారు, బయట గురువు నిన్ను పుష్టి చేస్తాడు, లోపల గురువు పూజ చేస్తాడని. నీకు లోపల గురువు ఉంటాడు, బయట గురువు ఉంటాడు. నీ బయట గురువు ఉడితే నిన్ను పుష్టి చేస్తాడు, పుష్టి చేస్తాడు. లోపల గురువు ఉన్నాడు, లోపల గురువు ఎవరు చైతన్యమే, అది నిన్ను పులి చేస్తుంది. బయట గురువు నిన్ను పుష్టి చేస్తాడు, లోపల గురువు నిన్ను పులి చేస్తుంది. బయట గురువు అవసరమే, ఇంకా మీకు బ్రాహ్మణ స్థితి కలగడం చేయడం కోసం, మీ మనసుకు అంతర్దృష్టి కలగ చేయడం కోసం బాహ్యంగా కూడా గురువు అవసరమే. అజ్ఞానం ఉన్నంత కాలం అంటే మీకు దేహాభిమానం ఉన్నంత కాలం, దేహబుద్ధి ఉన్నంత కాలం ఒక గురువు యొక్క గైడెన్స్ అవసరం. అంటే దేహబుద్ధి విడుదలైన మరుక్షణలో మీకు ఆత్మబుద్ధి కలుగుతుంది, చైతన్య బుద్ధి కలుగుతుంది. మనం ఇప్పుడు ఆత్మని చైతన్యాన్ని దేహానికే పరిమితం చేసేసుకున్నాం, మన ఇంద్రియాలకు పరిమితం చేసేసుకున్నాం, మన దేహానికి పరిమితం చేసుకున్నాం, ఒక కాలానికి పరిమితం చేసుకున్నాం, ఒక ప్రాంతానికి పరిమితం చేసుకున్నాం. ఇంటి చైతన్యాన్ని అఖండ వస్తువుని ఈ దేహానికి పరిమితం చేసేసుకున్నాం. ఇందులోంచి నేను విడుదల చేయటం, విడుదల చేయటానికి గురువు యొక్క సహాయం అవసరమే. మనం మాటలు కూడా అహంభావం కేంద్రంగా పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాం, కానీ అది మనకు తెలియదు. అది మనకు తెలియజెప్పి అందులోంచి మనల్ని బయటకు విడిపించడానికి గురి యొక్క సహాయం తప్పనిసరిగా అవసరం ఉంది. అజ్ఞానం ఉన్నంత కాలం గురువు అవసరమే. కావాలని ఆత్మ పరిమితం చేసుకోవడం అజ్ఞానం కలుగుతుంది. నీకు అజ్ఞానం ఏంటంటే నీ ఎగ్జిస్టెన్స్ని దేహానికే పరిమితం చేసేసుకున్నావు, అది అజ్ఞానం. ఈ దేహం మరణించినప్పుడు ఏమనుకుంటున్నాం మనం? నేను చనిపోతున్నాను అనుకుంటాం. అది అజ్ఞానం గుర్తు, అది అభిజ్ఞ గుర్తు. అజ్ఞానం అంటే ఏంటంటే మన దేహం చనిపోయేప్పుడు నేను చనిపోతున్నాను మనం ఉండాలి అనుకుంటున్నాం, అది అజ్ఞానాన్ని గుర్తు. నీకు అజ్ఞానం ఉంది కాబట్టి అనుకుంటున్నావు. నువ్వు చావులోనే వస్తువే, కానీ దేహంతో తాదాత్మ్యం పొందటం వల్ల నేను చనిపోతున్నాను అని అనుకుంటున్నావు. ఏదైతే దేహం చనిపోయినప్పుడు ఏదైతే నేను చనిపోతున్నాను అనుకుంటున్నావు, దాంట్లోంచి విడుదల చేయటానికి, నువ్వు రిలీజ్ చేయటానికి గురువు యొక్క అనుగ్రహం అవసరమే, గురువు యొక్క సహాయం అవసరమే. అంటే గురువును ఆరాధించగా ఆరాధించగా, ఈశ్వరుని ఆరాధించగా ఆరాధించగా మీకు లోకం మీద ఎంత ప్రేమ ఉందో, ఈశ్వరుడు మీద లోకం మీద ఎంత భక్తి ఉందో, ఈశ్వరుడు మీద ఎంత ప్రేమ ఉంది, అంత భక్తి ఉంటే, ఈశ్వరుని నిరంతరము ఆరాధిస్తుంటే, ఈశ్వరుని నిరంతరము స్మరిస్తుంటే మీ భక్తికి నిలకడ కలుగుతుంది. మీ ఆప్యాయతకి భగవంతుడి మీద మీ ప్రేమకి నిలకడ కలుగుతుంది, ఒక విధమైన స్టెడీనెస్ వస్తుంది. ఆరాధించగా ఆరాధించక వర్షిప్ చేయగా 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 ఒక విధమైనటువంటి స్టెడీనెస్ వస్తుంది. ఆ స్టెడీనెస్ వల్లే మీ మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. అంటే మీకు ఎంతో కొంత భక్తి లేదనుకో, డివోషన్ లేదనుకో, మీకు జ్ఞానం కలగదు. చదివి లేకుండా బిడ్డ రాదు, అదేవిధంగా భక్తి లేకపోతే జ్ఞానం రాదు. జ్ఞానం యొక్క మాటే భక్తి. మీరు పరమేశ్వరుని ఆరాధించగా, లేకపోతే గురువుని ఒక మేనిఫెస్టెడ్ గాడ్ని కానీ, లేకపోతే గురువుని కానీ నువ్వు ఆరాధించగా ఆరాధించగా నీ భక్తికి నిలకడ కలుగుతుంది, నీకు ఒక స్టెడీనెస్ వస్తుంది, అదే ప్రపత్తికి దారితీస్తుంది. అంటే భక్తి వేరు, మళ్ళీ ఇక్కడ ప్రపత్తి వేరు, కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏం లేదు, మనం అందరం సుఖపడాలంటే ఏమిటంటే ఆయన ఇష్టమే మన ఇష్టం అనుకుంటే ప్రపత్తి, భగవంతుని ఇష్టమే మన ఇష్టం, భగవంతుని సంకల్పమే మన సంకల్పం అనుకోండి. నీకు ఏది ఇష్టమైతే నాకు అది ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం అని నేను అనుకుంటాం అనుకోండి, దుఃఖం వెంటనే చల్లారిపోతుంది. ఈ వాక్యం అర్థమైతే నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, నా సంకల్పం భగవంతుడి సంకల్పంతో కలిసిపోయింది అనుకోండి, ఐక్యం అయిపోయింది అనుకోండి, నా ఇష్టం భగవంతుడి ఇష్టంతో ఐక్యం అయిపోయింది అనుకోండి, నాకు దుఃఖం వెంటనే ఆరిపోతుంది. అసలు దేహం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ప్రపంచం కనిపించినా ఒకటే, కనిపించకపోయినా ఒకటి, నాకేం ఇబ్బంది లేదు, సుఖమే సుఖం. ఆ సుఖపాలు దేహం ఉన్నా అక్కడికి లాభం లేదు. జ్ఞానికి దేహం ఉండటం లాభం లేదు, లోకం కనిపించడం వల్ల లాభం లేదు. ఇది మన బాగా మనకు దుఃఖం ఇప్పుడు ఆరిపోవాలనుకోండి, ఈ క్షణంలో మనకి దుఃఖం ఆరిపోవాలనుకోండి, భగవంతుని ఇష్టంతో మన ఇష్టం కలిసిపోతే, భగవంతుని సంకల్పంలో మన సంకల్పం కలిసిపోతే ఏమి లేదు, వెంటనే నీకు సారు ఆగిపోతుంది, సఫరింగ్ వెంటనే ఆగిపోతుంది. ఈ క్షణంలో ఎప్పుడు కదా, రేపు కూడా, రేపు కూడా ఇప్పుడేది, ఇప్పుడే, అదే ప్రపత్తి. కంప్లీట్ ఇస్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఎవరు రమణ మహర్షి అంటే ఒక రిలీజియన్ ఆయన నిందించలేదు, ఒక రిలీజియన్ నెత్తిని పెట్టుకుని మోయలేదు ఆయన. ఈ గాడ్ కంటే ఆ గాడ్ గొప్పవాడు, ఆ గాడ్ కంటే ఈ గాడ్ గొప్పవాడు ఎప్పుడూ చెప్పలేదు. ఆ మతం కంటే ఈ మతం గొప్పది, ఈ మతం కంటే ఆ మతం గొప్పదని మీ మైండ్ని పెంచడానికి ఏమేమి ప్రయత్నం చేయలేదు. ఎక్కడైనా టాక్స్ మీరు చూడండి, విష్ణువు కంటే శివుడు గొప్పవాడని కానీ, శివుడు కంటే విష్ణువు గొప్పవాడు, లేదా క్రైస్తవ మతం కంటే హిందూ మతం గొప్పదని కానీ, హిందూ మతం కంటే క్రైస్తవం గొప్పదని, ఇటువంటి టాక్ ఎక్కడైనా మీరు అయిన టాక్ టీచింగ్స్లో చూడండి, ఏం లేదు. డైరెక్ట్గా నీ సమస్య, అహం భావన అనేది వ్యక్తి భావన అనేది నీ సొంత సమస్య, అది నీ సొంత సమస్య, నువ్వు పరిష్కారం చేసుకోవాలి. అంటే నీ సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలి, దాని తాలూకు ఆ సమస్య నుంచి, ఈగో సెన్స్ నుంచి, ఆ బాడీ బాండ్ అయ్యిలోంచి దుఃఖ కారణం లోపల ఉంది కానీ బయట లేదు. ఆ దుఃఖ కారణం నుంచి నేను విడుదల చేయటానికి అని తీసుకుని గురి పెట్టాడు, కానీ ఏదో ఒక మతం గొప్పదని కోసం, ఏదో ఒక దేవుడు గొప్పవాడని చెప్పడం కోసం కాదని ఆయన టీచింగ్ గురిపెట్టలేదే. ఎక్కడైనా సరే చెట్టు ఆయన టీచింగ్లో చూడండి, మానవుడికి దుఃఖకారణం బయట లేదు, దుఃఖకారణం లోపల ఉంది. ఆ దుఃఖకారణం నుంచి నిన్ను రిలీజ్ చేయటానికి, నిన్ను విడుదల చేయటానికి ఆయన టీచింగ్ గారు గురిపెట్టారు అక్కడ. అంటే మీరు డైరెక్ట్ పాత్ర అని చెప్తారు. భగవాన్ అన్నారు ఒకసారి, మా చేతి మీద ఏదైనా పురుగు పాగుతుంది అనుకోండి, దానికి పురుగు ఏదైనా పాగుతుంది అనుకోండి, మీరు ఎవరైనా వచ్చి మీకు మీ శరీరం మీద పురుగు పాగుతుంది అన్నట్టు మీరు ఏమంటారు? నేను కోపం వస్తానండి, మీ మీద నాకు కోపం వస్తుందా? కోపం రాదు. మీరు చెప్పినందుకు ఆ పురుగు పాగుతుందని చెప్పి తీసేసుకుంటాను, పైగా మీరు చెప్పినందుకు నా కృతజ్ఞత, నా గ్రాటిట్యూడ్ మీకు చెప్తాను. కానీ ఎవరి దగ్గర మీ మనసులో ఈ బలహీనత ఉందండి, మీరు తొలగించుకునే వాళ్ళ కోపం వస్తుంది, పైగా దావా కూడా వేస్తారు. దీనికి దానికి తేడా ఏంటండి? అసలు బాగా ఆలోచించండి, మీరు కారణం ఏం చెప్పండి. ఇప్పుడు నా శరీరం మీద పురుగు పాగుతుంటే మీరు చెప్తే మీద నాకు కోపం రాదు. నాలో బలహీనత మీరు చెప్పి బలహీనత నుంచి మీరు బయటకు వెళ్ళంటారు అనుకుంటే నాకు కోపం వస్తుంది, కారణం ఏం చెప్పండి. అంటే నా లోపల ఉన్నటువంటి ఈగో సెల్స్ తోటి నా మనసుతో నేను తాదాత్యం పొందటం వల్ల నాకు కోపం వస్తుంది. నాలో ఏ బలహీనత అయితే ఉందో అదే నేను అనుకోవటం వల్ల నాకు కోపం వస్తుంది, లేకపోతే ఆ యాంగర్ రానే రాదు. మీరు ఈ పురుగుతో తాదాత్యం పొందటం లేదు, అంటే పురుగు ఇక్కడ ఉందని చెప్పినా నాకు కోపం రావటం లేదు. ఇంకేం దాంతో నాకు ఐడెంటిఫికేషన్ లేదు, కానీ నా హ్యాబిట్తో నాకు ఐడెంటిఫికేషన్ ఉంది. నా హ్యాబిట్తో నాకు ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు ఆ హ్యాబిట్ని పోగొట్టుకుంటే నాకు కోపం వస్తుంది. కోపం కారణం ఏంటంటే దాంతో అదే నేను అనుకుంటున్నాను, దాంతో ఐడెంటిఫై అవుతున్నాను. ఐడెంటిఫికేషన్ లేకపోతే నీకు కోప కారణమే లేదు. అసలు గురువు ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో నీకు అది చేస్తాడు. మనం ఏం అనుబంధం లేకుండా పూర్వజన్మలో ఏం అనుబంధం లేకుండా ఎక్కడ కలుసుకున్నామా? ఈ అనుబంధం మరొక చోట మనం కలపదా? అంటే పురుగు నోట్లో ఉన్న మాంసపు ముక్కలు మనం ఎలా బయటికి తీయలేము? అలాగే ఈశ్వరానుగ్రహంలో ఉన్నవాడు ఒక జన్మ వెనక ముందు వాడు తరిస్తాడు, కానీ గురువు తన స్వరూపాన్ని ఇస్తాడు కానీ వాడిని విడిచిపెట్టడు. ఎవరైనా స్వామి స్వామి నీ పట్టిన అపరాధం చేశాను, నాకు చావు దగ్గరికి వస్తుంది, ఈ శరీరం చనిపోయాక భవిష్యత్ నేను నరకలోకానికి పోతాను అనుకుంటున్నాను అంటాడు పెరుమాళ్ళు. అంటే అప్పుడు భగవాన్ అంటారు, నిజంగానూ నరకరాలకు వెళ్ళిపోతే నేను కూడా నేను రక్షించడానికి నరకానికి వస్తాను. వాడు గురువు ఆ పక్కన ఉన్న వాళ్ళు, పెరుమాళ్ళు మీ పట్ల ఇలా అపచారం చేశాడు, అలా అపచారం చేశాడు అని పక్కన తదుపరిశ్న ఎవడో చెప్పాడు. అప్పుడు భగవాన్ చెప్పిన మాట చూడండి, పెరుమాళ్ళు మనకి ఎంతో మంచి చేశాడే, ఆ మంచి అంతా మనకి నీ చెడ్డనే జ్ఞాపకం చేసుకోవడం. పెరుమాళ్ళు మనకి ఎంతో మంచి చేశాడు, మనం ఏం చేస్తున్నాం? మంచిని మర్చిపోయి అది చేసిన చెడ్డను జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. అలా కాదు, మనం చేసిన అది చేసిన చెడ్డ మర్చిపోదాం, అది చేసిన మంచిని మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. అది గురువు నేర్పేది ఏంటంటే ఏకత్వాన్ని చూడటం నేర్పుతాడు. అది ఆ ఏకత్వాన్ని ఏమవుతుందంటే మనకి జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు మనం ఏ అలవాటులో ఉన్నాము, అనేకత్వాన్ని చూడటానికి అలవాటు పడి ఉన్నాం, దాంట్లోంచి విడుదల చేస్తాడు. అందరూ వేళ్ళు వస్తువులు చూడటం నేర్పుతాడు, ఆ ఏకత్వాన్ని ఎప్పుడైతే మనం చూడటం అలవాటు చేసుకున్నాము ఆటోమేటిక్గా జ్ఞానం కలుగుతుంది. మనకు భేద బుద్ధి నశిస్తుంది, అది వేరు బుద్ధి నశిస్తుంది. ఎప్పుడైతే మనకు వేరు బుద్ధి నశించిందో, భేద బుద్ధి నశించిందో, అది అఖండ స్థితి కలుగుతుంది. గురువు చేసే పని అదే అని చెప్పి గురువు అవసరమే. అసలు మనం చేసే కృషి కంటే అక్కడి నుంచి వచ్చేది ఎక్కువ ఉంటుంది, కృప ఎక్కువగా ఉంటుంది. మనం చేసే కృషి ఇంటికి నామం మాత్రం. కృష్ణుడు చెప్పాడు అర్జునుడి చోటు, యుద్ధం నేను చేస్తాను, నువ్వు ఎవరి చోటైతే యుద్ధం చేయాలనుకుంటున్నావో ఆ భీష్ముడు నేను చంపే ఉంచాను, కర్ణుని చంపే ఉంచాను, వాళ్ళందరినీ ఆ దుర్యోధను కూడా నేను చంపే ఉంచాను, నువ్వు చేతులు ఆడించు సరిపోతుంది అన్నాడు భగవద్గీత. నువ్వు చేతులు ఆడించు సరిపోతుంది, నువ్వు చేతులు ఆడించడమే పని, నేనే చూసించాను, నువ్వు చంపకముందే వాడిని చంపేసి ఉంచాను నేను, ఇప్పుడు నువ్వు చేతులు ఆడిస్తే సరిపోతుంది. నిమిషం మాత్రం బాబా సదీ సాక్ష్యం అంతా భగవంతుడే చేస్తున్నాడు. అయితే మనకెందుకు అనిపిస్తాను నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను, అదే డోర్షిప్, అదే కర్తృత్వం. అందులో బయటకు వస్తే మోక్షం. మన భక్తి ఎక్కడ తెలుస్తుందంటే మనం పెట్టుకునే బొట్టును బట్టి తెలియదు. ఎవరైనా మీరు ఒక మంచి పని చేశారనుకోండి, మీరు చేయలేదని అంటారనుకోండి, మీకు వెంటనే ఇరిటేట్ అయిపోతారు, అదేంటి నేనే చేశాను కదా నన్ను చేయలేదు అంటారు. అంటే ఎందుకు విట్నెస్ ఇస్తాడు, మీకు మోక్షం ఇచ్చేది ఇస్తాడు, ఎందుకు ఈ గొడవ లోకం గొడవ, ఈ దష్ట ఎందుకు? నిజంగా ఒక మంచి పని మీరు చేశారనుకోండి, ఆ గుర్తింపు కోరుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈగో సెన్స్ పెరుగుతుంది, మనం చేసి మర్చిపోవాలి. స్వామీజీ చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. పెద్దలు చెప్తూ ఉంటారు, డూ గుడ్ కంటే బీ గుడ్ కష్టం అటండి, ఫర్గెట్ కంటే ఫర్గెట్ కష్టం అటండి. ఇప్పుడు మనం ఎండలో ఉన్నాం అనుకోండి, ఉదాహరణకి అక్కడ చెట్టు నీడ ఉందనుకోండి, ఎండలో ఉన్నాము ఎండలో ఉన్నాము ఎండలో ఉన్నాము అని నేను అనుకుని పోయి చెట్టు నీడకి వెళ్ళి కూర్చోటం, నీకు నీడ వస్తుంది, నేను దుఃఖపడిపోతున్నాను, అశాంతిలో ఉన్నాను, అశాంతిలో ఉన్నాను, బాధపడిపోతుంది. నువ్వు ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే సుఖం ఉందో అక్కడికి వెళ్ళి కూర్చొని హృదయనివాసం చెయ్యి, అక్కడ నీకు సుఖం అందిస్తుంది. అంటే సాధన అంటే ఏమీ లేదు, సాధన అంటే మన రచనల వల్ల కానీ, లేకపోతే మన ప్రవచనాల వల్ల కానీ, మన దైనందిన జీవితంలో మన బిహేవియర్ వల్ల కానీ దేహాభిమానం పెరగకూడదు. ఎందుకు సాధన? నీకు దేహాభిమానం నశించినందుకు, దేహబుద్ధి నశించినందుకు మరుక్షణము మరుక్షణమే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మబుద్ధి కలుగుతుంది, ఉన్నది అదే కాబట్టి. ఒకటంటే ఒక్కటే, మనకు కృషి ప్రస్తుతం అవసరమే, కృషి చేయలేకుండా ఉండలేము కూడానే. మనకు మనస్సు నుంచే ఏదో కృషి చేస్తాం, కృషి చేయకుండా ఉండలేము. ప్రస్తుతం ఎఫర్ట్ అవసరమే, ఎఫర్ట్ ఈజ్ నీడెడ్, ప్రస్తుతం అవసరమే. అయితే ఒకసారి నువ్వు ఆ ప్రయత్నం చేయగా చేయగా, ఆ ప్రయత్నం చేస్తున్నావు అనుకో, హృదయాభిముఖంగా నీ మనస్సు ప్రయాణం చేస్తావు అనుకో, హృదయంలో నా ఆనందం నీకు ఆ శాంతి అందిందనుకో, ఆనందం అందుతుంది అనుకో, ఒకసారి నీకు అనిపి, ఒకసారి నువ్వు వేసిన స్టేట్లో జాగ్రత్త అవస్థలో నువ్వు డీప్ స్లీప్లో ఎంత ఆనందంగా ఉన్నావో, జాగ్రత్త అవస్థలో ఆనందం నీకు అందుతుంది అనుకో, మళ్ళీ నీకు విడిచిపెట్టాలని ఉండదు. ఒకసారి నువ్వు టేస్ట్ చేసావనుకో, మళ్ళీ దాన్ని ఎప్పుడు పొందుతావు, మళ్ళీ దాన్ని ఎప్పుడు పొందుతావు, ప్రయత్నం చేస్తూ ఉంటావు, సాధన నీ అంతటి నువ్వే చేస్తూ ఉంటావు. ఒకసారి టేస్ట్ చేస్తూ చాలు, ఈశ్వరానుగ్రహంలో గురువు అనుగ్రహం నీ హృదయంలో ఆనందాన్ని ఒక్కసారి నువ్వు రుచి చేస్తే మళ్ళీ దాన్ని ఎప్పుడు పొందుతావు, మళ్ళీ దాన్ని ఎప్పుడు పొందుతావు నీకు తెలుస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నం నీ చేతి చేయిస్తుంది, ఒక హయ్యర్ పవర్ నీ చేతి ప్రయత్నం చేయిస్తుంది. అయితే ఆ ప్రయత్నం కూడా నీకు కష్టం అనిపించదు. ఆ హృదయంలోనూ ఆనందం, హృదయంలోనూ ఆనందం దాని తాలూకు రుచి నీకు తెలిసినప్పుడు నీకేం కష్టం అనిపించదు. దాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలని ప్రయత్నిస్తావు. లోపల హృదయంలో ఉన్నటువంటి ఆనందానుభూతిని కలిగిన తర్వాత అది పొందేవరకు ఇతర విషయాల మీదకి నీ మనస్సు వెళ్ళమన్నా వెళ్ళదు. ఇదే భగవాన్ చెప్తూ ఉంటారు, నీ మనస్సును ఆగమంటే ఆగటం లేదు, నా మనస్సును కదలమంటే కదలటం లేదు. ఇది భగవాన్ చెప్పిన మాట, నీ మనస్సును ఆగమంటే ఆగటం లేదు, నా మనస్సును కదలమని అడుగుతున్నాను కదలటం లేదు. అంటే హృదయంలో ఉన్నటువంటి ఆనందం ఎప్పుడైతే దానికి అందిందో, ఆ టేస్ట్ ఎప్పుడైతే ఆ మైండ్ ఎప్పుడైతే టేస్ట్ చేసిందో, దాన్ని హృదయంలో ఉన్న ఆనందాన్ని దానికి చేపలేకపోతుంది. అది టేస్ట్ చేసే వరకు మనసుకి చేపలేని తప్పదు. లోకంలో లోకానికి సంబంధించినట్టుగా ఏదైనా ఒక ఉపకారం జరిగిందనుకోండి, మీకు దానివల్ల సంతోషం వస్తుంది అనుకో, ఉదాహరణకి దానివల్ల ఈగో సెన్స్ పెరుగుతుంది. లేకపోతే మీకు అనుకూలమైన న్యూస్ ఏదైనా రాలేదనుకోండి, మీకు దుఃఖం వస్తుంది అనుకోండి, దానివల్ల కూడా ఈగో సెన్స్ పెరుగుతుంది. మన భక్తిని, మన సాధనని, మన సత్యాన్వేషణను పూజ గదికి పరిమితం చేయకూడదు. నువ్వు పూజ గదిలో ఏదో పూజ చేసుకుంటావు రోజు, మన సాధనని అక్కడికి పరిమితం చేయకూడదు. డే టు డే లైఫ్లో, మన డే టు డే లైఫ్లో మనకి అనేక వార్తలు వినపడుతూ ఉంటాయి, మన కళ్ళతో అనేక దృశ్యాలు చూస్తూ ఉంటాం, కానీ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం బ్యాలెన్స్ చేసుకుంటేనే బుద్ధికి అంతర్దృష్టి కలుగుతుంది. భగవాన్ చెప్పారు ఒక చోట, నీకేదో చెడ్డ జరిగింది అనుకుంటావు, ఏంటి చెడ్డ జరిగిందా, ఏదో కంగారు పడతావు, ఆ చెడ్డ ఇంకో మంచికి దారి తీస్తున్న సంగతి నీకు తెలిస్తే నీకు భయం కలగదని. నేనేదో నేను తగుమాత్రంగా చేయలేను, శ్రమ పడలేను, గురువు యొక్క సహాయం కావాలంటే భగవాన్ రిప్లై చూడ వండర్ఫుల్ రిప్లై, ఆ గురువు సహాయానికే శ్రమ పడన్నాడు. బ్యూటిఫుల్ రిప్లై చూడండి, వండర్ఫుల్ రిప్లై. కానీ ఏమంటాడంటే నేను శ్రమ పడలేను, నాకు గురువు సహాయం కావాలంటున్నాడు. ఆ గురువు సహాయం కోసమే శ్రమ పడు, గురువు యొక్క సహాయం కోసం, గురువు యొక్క గ్రేస్ కోసం, ఆ గురువు యొక్క కంపినేషన్ నీకు అందడం కోసం కొంత పని చేయను. మన సోమర్తనం వల్ల జ్ఞానం రాదు, మనకి పని చేసినప్పుడు మన బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటాయి. భగవాన్ చెప్తుంటారు, దేర్ ఇస్ యువర్ కాన్ఫిడెంట్ బిట్వీన్ వర్క్ అండ్ విజ్డమ్. నువ్వు పని మానేస్తే నీకు సోమర్తనం వస్తుంది, జ్ఞానం రాదు. అంటే నీ దేహ ప్రారంభం లేదు, అంటే నీ దేహం వచ్చినప్పుడే నీకు నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీ విద్య, నీ కర్మ, నీ ధనం, లేకపోతే నీ సాగు, నీ పుట్టుక, నీ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి దేహాన్ని ప్రారంభానికి వదిలేసి నీ పనులు చూసుకో. ఆ దేహం ఎప్పుడు మరణించాలంటే అప్పుడు మరణిస్తుంది. విద్య కూడా అంటే ప్రారంభాన్ని బట్టి వస్తుంది, ధనం కూడా అంటే ప్రారంభాన్ని బట్టి వస్తుంది, ఉద్యోగం కూడా వృత్తి కూడా ప్రారంభాన్ని బట్టి వస్తుంది. ఇవన్నీ దేహం యొక్క ప్రారంభాన్ని వస్తాయి, ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలే. దేహాన్ని ప్రారంభానికి వదిలేసి నీ పనులు చూసుకో. నీ యొక్క అనుగ్రహం రావటానికి నేను ఎంత టైం వేస్ట్ చేయాలంటున్నాడు ఈ భక్తుడు. మీ అనుగ్రహం రావటం కోసం ఎంత టైం వెయిట్ చేయాలంటేనే భక్తుడు అడుగుతున్నాడు. అలా ఎంత కారణం వెయిట్ చేయాలనుకోవడం కూడా జ్ఞానం కాకంటే ప్రతిదీ తలంపే. పుట్టుక ఒక తలంపు, మీ దుఃఖం ఒక తలంపు, చావు ఒకటి తలంపు. చావు కూడా నిజం కాదు, చావు కూడా తలంపే. మీ సంతోషం కూడా తలంపే, మీ డిప్రెషన్ కూడా తలంపే, మీ పొంగు కూడా, మీ ఎమోషన్ కూడా తలంపే. అన్నీ తలంపులే. ఇంకా తలంపు కాలం అలా బ్రహ్మం, దానికి మీదకి తలంపులు లేవు, దానికి మీదకి సంకల్పాలు లేవు. అది చేరిపోయే వరకు నీకు శాంతి లేదు, ఆనందం లేదు, సుఖం లేదు. అంటే అంతా అనుగ్రహమే. అనుగ్రహం ఏదన్నా అనుకోవద్దు. అంటే నీ దీపాలను వినియోగించుకుంటే వినియోగించుకో, నీ ప్రాణాయామం చేసుకుంటే చేసుకో, నీ పూజ నువ్వు చేసుకో, నీ ధ్యానం నువ్వు చేసుకో, నీ ప్రయత్నం ఏదో నువ్వు చేసుకో. నువ్వే ప్రయత్నం చేయాలనుకుంటున్నా ప్రయత్నం చేసుకో. ఒకవేళ నువ్వు కాదని చేయలేనంటావు అనుకో, నేను ప్రయత్నం చేయలేకపోతున్నావు అనుకో, సత్పురుషులతో సహవాసం చెయ్యి. అంటే న్యాచురల్ వేరు వచ్చినప్పుడు హ్యాండ్ ఫ్యాన్ కానీ, సీలింగ్ ఫ్యాన్ కానీ, టేబుల్ ఫ్యాన్ కానీ అవసరం లేదు. న్యాచురల్ ఎయిర్, నార్మల్ ఎయిర్ వస్తుందనుకున్న ఎయిరు గాలి, అప్పుడు వచ్చినప్పుడు టేబుల్ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఎంతటి నువ్వు ప్రయత్నం చేయలేకపోతున్నావు అనుకో, ఆ చైతన్య స్థాయిలో నీకన్నా నీకంటే అడ్వాన్స్డ్, నీకంటే అడ్వాన్స్డ్ సోర్స్ తోటి, అడ్వాన్స్డ్ సోర్స్ తోటి సహవాసం చెయ్యి. సహవాసం చేస్తే వాళ్ళ వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తా ఆల్టర్నేటివ్ చెప్తున్నారు భగవాన్. ఒకవేళ నువ్వు సాధన చేయలేదు, సాధన చేయలేదు నువ్వు అంటున్నావు అనుకో, నీకంటే అడ్వాన్స్డ్ సోర్స్ తోటి, నీకంటే ఎవాల్వ్డ్ సోర్స్ తోటి, చైతన్య స్థాయిలో నీకంటే ఇష్టం ఉన్న వాళ్ళతో నువ్వు సహవాసం చెయ్యి. సహవాసం చేస్తే వాళ్ళ వైబ్రేషన్స్ నువ్వు పనిచేస్తాయి. వైబ్రేషన్స్ పనిచేసి వాడు ఏదైతే పొందారో అది కూడా మనం పొందాలనే తలంపు, ఆ సంకల్పం మీద ఉదయిస్తుంది. అది కూడా గురువు యొక్క అనుగ్రహమే. నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో ఆ పొందిన వాళ్ళతో సహవాసం చెయ్యి. ఒకవేళ వాళ్ళు ఆ వస్తువు పొందకపోతే నీకంటే అడ్వాన్స్ సోర్స్ ఉన్నారనుకో, నీకంటే చైతన్య స్థాయిని ఎక్కువ ఉన్నానుకో, నువ్వు ఒకటో తరగతి ఎక్కడ చదవడానికి ఎన్ఐ చదివినాడు, అక్కడే పదో తరగతి చదివినాడు సరిపోతుంది. అలాగే నువ్వు నీకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ వాళ్ళు ఉన్నానుకో, వాళ్ళతో సహవాసం చెయ్యి. ఆ హోలీ కంపెనీ వల్ల కూడా, ఆ హోలీ సత్సంగం వల్ల కూడా నీకు నెమ్మదిగా, స్లోగా, స్టడీగా, నీకు తెలియకుండా ప్రాపంచిక వాసనతో నీకు సంబంధం తగ్గిపోతుంది. అంటే నిజంగా మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి, నిజంగా అభివృద్ధిలోకి రావాలంటే ఒకటి సత్వగుణం కల్టివేట్ చేయాలి. టు ది బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ మనం కష్టపడి సత్వగుణం ఒకటి కల్టివేట్ చేయాలి. తర్వాత యాక్షన్ ఉండాలి, రియాక్షన్ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రియాక్షన్ ఉండకూడదు. రియాక్షన్ లేకపోతే ఆ ఈశ్వరుడు, ఈశ్వరుడు వీక్నెస్ కాదు, ఈ నాట్ ఓన్లీ కాన్షియస్నెస్, ఈ వీక్నెస్ ఆల్సో. ఆయన ఆ రియాక్షన్ ఎప్పుడైతే మనకు పోయిందో అప్పుడు తప్పనిసరిగా ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. యాక్షన్ ఇవ్వాలి, రియాక్షన్ ఇవ్వకూడదు. మన పనేది మనం జాగ్రత్తగా చేసుకుంటూ యూనిఫారంగా అప్స్ డౌన్స్ లేకుండా యూనిఫారంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పనిలోనే మనం ఈశ్వర విగ్రహానికి పాత్రలు అవుతాం. కొంతమందికి భగవంతుడు ఉన్నాడా లేదని చర్చక్కర్లేదు, వాళ్ళు అగ్నాస్టిక్స్ అంటారు. భగవంతుడు ఉన్నాడని చెప్పినాడు వాళ్ళని పట్టించుకోలేదు, లేదని పట్టించుకోలేదు. వాళ్ళు సత్కర్మ చేస్తూ ఉంటారు. వాళ్ళు సత్కర్మ చేయగా 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 దాని తాలూకు ప్రభావంలో కూడా ఆ హృదయాకాశంలో వాళ్ళు హృదయ గుహలో ప్రవేశిస్తారు. అంటే వాళ్ళు తెలియకుండా వాళ్ళ డెస్టినేషన్ వాళ్ళు చేరుకోవచ్చు. రమణ మహర్షి గారికి బ్రహ్మం అంటే ఏంటో తెలియకుండా, భగవంతుడు అంటే ఏంటో తెలియకుండా, దైవం అంటే ఏంటో తెలియకుండా బ్రహ్మంలో పొందారు. అలా ఏది పొందాలా ఇది తెలియదు అసలు. ఆయన పెంపుడు పోయిన కూడా అలవాటు లేదు. సాధన అంటే ఏంటి తెలియదు. ఆయన చెప్పారు ఎంతో మంది మంత్రాల గురించి చెప్పారు, ఎంతో మంది ప్రాణాయామాల గురించి చెప్పారు, ఎంతో మంది పూజల గురించి చెప్పారు, ఎంతో మంది ఉపాసనల గురించి చెప్పారు, ఎంతో మంది ఎన్నో ఉపాయాలు చెప్పారు. నాకు దేని మీద నాకు ఆకర్షణ కలగలేదు. కారణం ఏం చెప్పండి మీకు. ఒకసారి ఆ బుద్ధి పూర్తిని రియలైజ్ చేశాక వరల్లో దేని మీద దాన్ని వాడతాడు అట్రాక్షన్. భగవంతుడు పొలిటీషియన్స్ వచ్చారు, స్టేట్స్మెన్ వచ్చారు, యాక్టర్స్ వచ్చారు, ప్రొఫెసర్స్ వచ్చారు, ఎంతోమంది వచ్చారు ఆయన దర్శనానికి. ఎవరో ఆయన దృష్టిని ఆకర్షించలేదు. మనకి ఏ జన్మలు అయితే మన బుద్ధి మన హృదయంలోని నిజాన్ని రియలైజ్ చేసిందో అప్పటి వరకు మనకి ఏదో ఆకర్షణ తప్పదు. బుద్ధికి అన్నిట్లు కంటే, మన బుద్ధికి అన్నిట్లు కంటే ఏది ఇష్టం అంటే నిజం అంటే ఇష్టం. దానికి నిజంలో పక్షపాతం ఉంటుంది. మనం అన్వేషణ చేస్తూ ఉంటాం అనుకోండి, మనం ఏదైనా అది నిజం కాదు అని మన బుద్ధి గ్రహించింది అనుకోండి, దాని వదిలేస్తుంది వయసు. అది ఏది నిజం, ఏది నిజం, ఏది ట్రూత్, ఏది ట్రూత్, ఏది ట్రూత్, నా ట్రూత్ని తెలుసుకునే వరకు అలా లైఫ్ ఎండ్లెస్, జర్నీ ఎండ్లెస్, అలా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. మనం ఏ జన్మలో అయితే ఆ బుద్ధి ఆ ట్రూత్ని పట్టుకుందాం, అప్పుడు మన రీబర్త్ నుంచి విడుదల. అప్పటి వరకు మన రీబర్త్ నుంచి విడుదల లేదు. మనస్సు ఉందా లేదా, అది ఎక్కడి నుంచి ఉదయిస్తుంది అని అది ఉదయించేసేటప్పుడు మీరు పంపేయగలిగితే అదే నిజ విచారణ. అది ఉందా లేదా, మనస్సును ఉందా లేదా ఉందా లేదా అని విచారణ చేస్తే ఉదయం సంగతి మీకు తెలుస్తుంది. అది కూడా ఒక పద్ధతి. కానీ మీరు వందని మీరు అనుకుంటున్నారనుకోండి, వందని మీరు అనుకుంటున్నారనుకోండి, ఏక వస్తువుని చింతించండి. అరుణాచలమా మరొకటో మరొకటో మీరాబాయి కృష్ణుని చింతించి మీ త్యాగరాజు రాముని చింతించాడు. రాముడు రూపము రాముడు నామాన్ని పట్టుకుని త్యాగరాజు తరించాడు. అలాగే మీరాబాయ్ కృష్ణుడు రూపాన్ని తీసుకుని కృష్ణుడు నామాన్ని తీసుకుని మీరాబాయి తరించింది. అలాగే ఏదో ఒక రూపాన్ని ధ్యానం చేయగా చేయగా ఒక నామాన్ని స్మరించగా స్మరించడం మన రూపానికి దూరం అవుతాం, మన నామానికి దూరం అవుతాం. అసలు రూపచింతన నామచింతన ఎందుకంటే మన రూపానికి దూరం అవటం కోసం, మన నామానికి దూరం అవటం కోసం. మన ఈగో సెన్స్కి ఫుడ్ సప్లై కారణం రెండు. మన ఈగో సెన్స్కి ఫుడ్ సప్లై కారణం రెండు, రెండే కారణం. ఒకటి ఏంటంటే మన దేహము, మన పేరు. మనకి పేరు వస్తుంటే ఏం పని చేస్తాం, పేరు రాదంటే తీసుకెళ్ళి పక్కన పెడతాం. అంతే కదా, మన పేరు ఏదో పేరు పెట్టారు కదండి. మన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక శవానికి ఏదో పేరు పెట్టారు. ఆ పేరు మనం ఆ పేరుతో మనం ఐడెంటిఫై అవుతాం. ఆ పేరు కూడా మన ఈగో సెన్స్ని పెంచుతుంది, అలాగే దేహం కూడా పెంచుతుంది. ఇప్పుడు మనకు ఏదైనా తలంపులు ఎందుకు వస్తాం, ఈ తలంపు ఎందుకు వచ్చింది, మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందంటే మన దేహమే కారణం అవుతుంది. ఈ దేహంతో ఏమైతే సాధాక్ష్యం పొందుతుందో ఆ నేనే కారణం అవుతుంది. ఏ తలంపు వచ్చింది సరే మనకి అదే సెంటర్గా పెట్టుకుని మనం పనిచేస్తున్నాం. దేనైతే తొలగించాలో దాన్ని సెంటర్గా పెట్టుకుని మనం పనిచేస్తాం. అందుకే దీని ఉదాహరణకు పెట్టే భగవాన్ చెప్తూ ఉన్నారు, అందరూ గజేతగాళ్ళే, ఎవరు గజం కదలటం లేదని. అంటే మనం ఎంత సాధన చేసాం, మన దేహం చుట్టూ మన పేరు చుట్టూ తిరుగుతున్నాం. ఈ నామదృష్టి దేహదృష్టి పోవటం లేదు మనకు, ఈ శవదృష్టిని. ఈ శవబుద్ధి పోతేనే కానీ శవబుద్ధి కలగదు. అంటే నువ్వు జీవితం పొడుగునా నీ నామంటే ఈ శవానికి పేరుంది, ఆ శవం చుట్టూ నీ పేరు చుట్టూ తిరుగుతుంటే అందులో నుంచి ఉపయోగాలు పొందుతావు. అసలు ఈగో సెన్స్కి ఫుడ్ సప్లై చేసి రెండే కారణం. ఈ రెండు ఈగో సెన్స్కి ఫుడ్ సప్లై చేస్తున్నాయి. ఆ ఫుడ్ సప్లై కట్ చేస్తున్నాయి కానీ మీరు జ్ఞానం ఏం కలగదు. మనం ఎక్కడో ఉపనిషత్తుల దాకా వెళ్ళక్కర్లేదు, మీరు అర్థం చేసుకుంటే చాలు. అలా మనకి ఈగో సెన్స్ ఎందుకు జరుగుతుంది, ఎక్కడో ఉపనిషత్తుల దాకా మనం పరిగెత్తం. మన బాడీ మన పేరు, ఈ బాడీ చుట్టిన పేరు. ఈ రెండు అట్లా బేస్ చేసుకుని మేము ప్రయత్నం చేస్తాం. ఆ రోడ్డుకి శాంక్షన్ ఏమంటారని కూడా మంత్రి గారు మీ పేరు పెడతాను అంటే సరిలేని అంటారు. అంటే ఏంటి, ఆ పేరు మీద కావచ్చు, ఆ పేరు మీద కావచ్చు, బాడీ మీద కావచ్చు. అంటే ముందు రోజు విడిగా ఏదో నీకు దైవము, రోజు ఏదో చెప్తున్నా ఈశ్వరుడు ఉన్నాడు లేడు, ఒకళ్ళు ఉన్నాయో ఉందో లేదో, లోపల చైతన్యం ఉందో లేదు అది నీకు తెలుస్తుంది కదా. అది నీకు తెలియదో ఏదో తెలిసిన దాంట్లో ఉంది బయటకు రా. నీ తెలియని విషయం ఎదురు తెలిసిన దాంట్లో నువ్వు బయటకు రా, పొందవలసింది నేను పొందుతాం. నువ్వు ఫండమెంటల్స్ ముఖ్యం మనకి. ఫండమెంటల్స్ నడవేసి గ్రౌండ్ రియాలిటీస్ నడవేసి గాల్లో నేల కట్టిన ఏం ప్రయోజనం లేదు. సాధన సాధన పేరు చెప్పు. నీ కష్టపడి నీ తెల్ల విషయం నువ్వు తొలగించుకోలేకపోతున్నావు అనుకో, మాస్టర్తో కూలీగా ఉంటావనుకో, వాళ్ళ కిచెన్ క్యాబినెట్లో నువ్వు మెంబర్ అవుతావనుకో. రామకృష్ణ పరమస్ గారు కూడా కిచెన్ క్యాబినెట్ ఉన్నది, వాళ్ళ క్యాబినెట్లో నువ్వు మెంబర్స్ అవుతావనుకో, వాళ్ళ అంతేవాసులు అవుతావనుకో. నువ్వు తెలియకుండా పునర్జన్మ కారణాలు, పునర్జన్మ వాసులు నీకు తెలియకుండా కాదు భూమిలో ఉంటాయి. ఆ పోస్ట్ ఇంపార్టెన్స్, ఆ పోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ భగవాన్ సత్పురుషులు సహకరిస్తాడు. మామూలుగా చెప్పడం కాదండి, నువ్వు ప్రాణాయామం చేసి ధ్యానం చేసి సాధించలేదు. నువ్వు ప్రాణాయామం కూడా సాధనే, ధ్యానం కూడా సాధన, కానీ అది చేయలేకపోతే అది చాలా సాధించలేకపోతే హోరీ కంటిన్యూ కూడా. నీ పునర్జన్మ కారణాలు, పునర్జన్మ హేతులు, పునర్జన్మ టెండెన్సీస్ నీకు తెలియకుండా, నీ ఎఫర్ట్తో సంబంధం లేకుండా, వాళ్ళ వైబ్రేషన్స్ వల్ల అవి కాలు దూరు కలుగుతాయి. అంటే ఆ పోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను హోరీ కంపెనీ. అసలు నువ్వు ఏదైతే నువ్వు హృదయంలో ఏదైతే నిర్మలంగా ఉందో, ఏదైతే నిశ్చలంగా ఉందో, ఏదైతే డీప్ రూట్ో, ఏదైతే డీప్ డ్యూటీయో, ఏదైతే ఎగ్జిస్టెన్స్, ఏదైతే బ్రిస్ అందరూ నువ్వు ఊగిసి వాడతారో, ఆయన ఆలస్యం అవుతారు. అది బ్రహ్మను మన వాళ్ళు చెప్తారు కదా, దానికి డీప్ రూట్, డీప్ డ్యూటీ, డీప్ బ్రిస్, డీప్ ఇష్టం వాళ్ళు చెప్తారు కదా, అందరూ ఊగిసి వాడతాం. అప్పుడు నీ చేయాలా, ద్వేషం ఉంటే నీ చేయాలా, ద్వేషం పోతే నీ చేయాలా, లోకం కనిపిస్తే నీ చేయాలా, లోకం పోతే నీ చేయాలా, దేవుడు ఉంటే ఉంది లేకపోతే ఉంది నీకు. దేవుడు ఉన్నాడు లేదని సమస్య నీకు ఉదయించదు. ఏ వస్తువులు పోదు, బీట్రూట్, డీప్ బ్యూటీ, డీప్ రిస్, డీప్ రిస్, డీప్ రిస్. ఆ పీస్ ఎటువంటి అంటే స్వతంత్రమైనది, బాహ్యమైన వస్తువులతో కానీ బాహ్యమైన వ్యక్తులతో కానీ బాహ్యమైన సంఘటనలతో కానీ అనుబంధం అది కలిసి ఉండదు, ఇబ్బందిగా ఉండదు, ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి ఎవరో నేను కృష్ణుడు గారు ఎలాంటి మరి దాన్ని ఎంజాయ్ చేయాలంటే మనం ఉండాలి కదా, మనం పూర్తి ఎలా కాదు ప్రదర్శన దృష్టి కదా, మన దాన్ని ఎంజాయ్ చేయడానికి మనం ఉండాలి కదా, మనం పూర్తి ఎలాగా అంటే రెండు ఉండాలి కానీ నౌటింటే ఎలా కోరుతుంది, రెండుంటే సరదాగా మనం ఎంజాయ్ చేయొచ్చు, నౌటింటే ఎలాగంటే అసలు ఏం చెప్తారంటే దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటే మీకు దీస్తాగదని, రెండుంటే మనం సెపరేట్ అయిపోవచ్చు, రెండుంటే భయం వస్తుంది, రెండుంటే వికారం వస్తుంది, రెండుంటే మనకి కామం వస్తుంది, రెండుంటే అసూయ వస్తుంది, అన్ని అన్ని రెండు నుంచి వస్తాయి, జియాలిటీలోంచి అన్నీ వస్తాయి, భయం కూడా జియాలిటీలోంచి వస్తుంది. అంటే చాలా చాలా మంది భయం ఉంటుంది, ఎంజాయ్ చేసేవాడు వీళ్ళు లేకపోతే ఇంకా ఎంజాయ్ అంటే ఉంటుందని, నువ్వు ఏ వస్తున్నా అయితే ఏదైనా చేసావు దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఏకమక్షరం ఋగు నిరంతరం భాషతే స్వయం నిఖితే కథం. ఈ మైక్ ఉండాలంటే నువ్వు మైక్ తెలియబెట్టడానికి ఏదో లైట్ ఉండాలి, ఈ మైక్ ఉండటం వల్ల నాకు తెలియబడదు, ఈ మైక్ ఉండని తెలియడానికి లైట్ సహాయం కావాలి. కానీ భగవాన్ ఎలా నిర్వచనం చేశారంటే ఆ లోపల వస్తువు తెలియబడడానికి మీకు దేవుని సహాయం అది ఉండటం వల్ల తెలియబడతాం. ఇది శ్రోత నువ్వు బాగా అర్థం చేసుకోండి, ఆ లోపల మనం సద్వస్తువుని చూసావు అది తెలియబెట్టడానికి ఇంకో వస్తువు సహాయం లక్షణాలు కలిపి అక్కర్లేదు, సూర్యుడు గురిస్తే కానీ పవర్ కానీ పవర్ హెల్ప్ కానీ ఏం వస్తలేదు, కిరసనాలు హెల్ప్ కానీ ఏం వస్తలేదు, అది ఉండటం వల్ల అది తెలియదు, దీని మైకు ఉండటం వల్ల తెలియబట్టలేదు, బయట లైట్ సహాయం దీనికి కావాలి. కానీ లోపలన్న భ్రమను లోపలన్న చైతన్యము అది ఉండని నీకు తెలియటానికి ఇంకో సహాయం వస్తలేదు, అది ఉండటం వల్ల నీకు తెలియబడుతూ ఉంటుంది. అది అద్వైత స్థితి, అది అద్వైత ఆనందం. దాని స్వరూపమే ఆనందము, దాని స్వరూపమే సుఖము, దాని స్వరూపమే శాంతి. అదే బైబిల్లో దాన్ని ఇంకో ఏడాది చూసినట్టు దాని పని ఏంటంటే ఉండటమే, ఆ ఉండటమే దేవుడు. ఓ రామకృష్ణ పరమేశ్వరుడు వాళ్ళని అడిగాడు, ఎవండి అహంభావన పోగొట్టుకోవాలి, పోగొట్టుకోవాలి, గురువులు అందరూ చెబుతున్నారు, మీరు చెబుతున్నారు, అది నాకు పోగొట్టలేదు అంటే ఎంత ప్రయత్నం చేసినాను, చదువు అందరూ చెబుతున్నారు, ఉపనిషత్తులు చెప్పి మీరు చెబుతున్నారు, అహంభావన తొలగించుకో, ఆ ఈగో సెన్సెన్స్ తొలగించుకొని అందరూ చెబుతున్నారు, ఆ గాలిబు వెళ్ళకూడదని అందరూ చెబుతున్నారు, పోగే ప్రయత్నం చేస్తే పోవట్లేదంటే ఆయన బాగా రామకృష్ణుడు ఉన్నాడంటే ఇది పోదరా, మీ నెత్తి మీద సూర్యుడు వచ్చేవారని పోదన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, నెత్తి మీద సూర్యుడు వచ్చాక బాడీకి షేడం ఉండదు, నెత్తి మీద సూర్యుడు వచ్చాక ఈ బాడీకి ఇంకా షాడో ఉండదు. అలాగే నీకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత నీకు ఇది పోతున్న అహంభావన పోతుంది. అహంకార బుద్ధి నశిస్తేనే కానీ ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానం కలిగితేనే కానీ అహంకార బుద్ధిని నశించదు. ఇప్పుడు ఏది ముందు ఏది వెనకని అడిగారు ఉపయోగం, అంటే భగవాన్ ఏమన్నారంటే సైమల్టేనియస్గా చూసుకురా అన్నారు. ఓ పక్కన అహంకార బుద్ధి తగ్గించుకుంటురా, ఓ పక్కన ఆత్మజ్ఞానం పెంచుకుంటురా, సైమల్టేనియస్గా ఒకేసారి రెండు చేసుకుంటురా అన్నారు. ఏదైతే రెడ్యూస్ చేసుకోవాలో దాన్ని రెడ్యూస్ చేసుకురా, ఏదైతే నువ్వు పొందాలనుకుంటున్నావో దాన్ని పెంచుకుంటురా, సైమల్టేనియస్గా చేయని చెప్పారు. నీ గురువు ఎవరు, నీ మతం ఎవరు అది ముఖ్యం కాదు, దాని మీద మనం టైం వేస్ట్ చేసుకోకూడదు, ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు, అది ముఖ్యం కానీ కాదు. మనసు నిర్మూలన చేసుకోవాలి, మనసు నిశ్చలం అవ్వాలి, నిర్మలమైన మనసుకి నిశ్చలమైన మనసుకి దారి కనిపిస్తుంది. ఎక్కడికి ఎక్కడికి దేవుడు ఉన్నాడో ఆ దేవుడి దగ్గరికి దారి కనిపిస్తుంది. మనందరం ముఖ్యంగా సత్వగుణాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. సత్వగుణం ప్రాక్టీస్ చేసిన వాడికి యాక్షన్ ఉంటుంది కానీ రియాక్షన్ అసలు ఉండే ఉండదు. ఆ సత్వగుణమే వాడికి దేవుడి దగ్గరికి చేసిన దగ్గరికి దారి చూపించి అది కూడా గుణమే సత్వగుణం అది పక్కకు తప్పుకుంటుంది. అంచేత మన అందరం కూడా ఆ సత్వగుణాన్ని సాధ్యమైన వరకు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మనకి ఇంచేటంటే మనం బహు జాగ్రత్తగా ఉండాలి సాధనలో. మన కోపం వచ్చిందనుకోండి, కోపం ఉంటే నిజంగా సృష్టిలో ఏది లేదనిపిస్తుంది, అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది, దేవుడు లేదు, లోపం లేదు, ఏంటో ఏదో అనిపిస్తుంది, ఏ తలం పనిచేస్తే ఆ తలం పొందుతూ ఏదో అనిపిస్తుంది. అయితే ద్వేషం వచ్చిందనుకోండి, ఎవరి మీద అసూయ వచ్చింది అనుకోండి, అసూయ ఏమిటో నిజానికి ఏం లేదనిపిస్తుంది మనకి, అదే మాయ. మాయ అంటే అదే, ఏ తలం పోస్తే అది ఏమిటో ఏదో అనిపిస్తుంది, ఏం లేదనిపిస్తుంది మనకి. అంటే ఇటువంటి విషయాల నుంచి మనం బయటపడాలంటే పరమేశ్వరుని నిరంతరం స్మరించడం వల్ల, ఈశ్వరుని ధ్యానం చేయటం వల్ల, ఆ నామాన్ని స్మరించి ఆ డివైన్ నేమ్ ఏదైనా సరే ఆ డివైన్ నేమ్ మనం స్మరించుకోవటం వల్ల ఆయన అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. అనుగ్రహం ఉంది, అనుగ్రహం ఉన్న ఆ అనుగ్రహాన్ని సంపాదించేటువంటి యోగ్యత మనం సంపాదించలేకపోతున్నాం. అనుగ్రహం ఉంది, అది సంపాదించుకోవడానికి కొంచెం యోగ్యత కావాలి, దానికి డిజర్వ్ అవ్వాలి మనం. డిజర్వ్ అయితే మనకి అనుగ్రహాన్ని పొందుతాం. దానికి భగవాన్ చెప్పారు, ఏది కాదో దాన్ని చింతించడం కంటే ఏది అవునో దాన్ని చింతించడం బెటర్, ఇది పాజిటివ్ లుక్ అని చెప్పారు. పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళకూడదు, నువ్వు పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకో. నువ్వు ఏది కాదో దాన్ని ఆలోచించడం వల్ల దాన్ని స్మరించడం వల్ల అది అవ్వవు, నువ్వు ఏదైతే అవునో దాన్ని స్మరించడం వల్ల అది అవుతావు.
అసలు నువ్వు పాజిటివ్ గా థింక్ చేయడం నుంచి నెగిటివ్ థింకింగ్ వద్దు. భగవంతుని నిరంతరం స్మరిస్తూ ఉంటే, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటా, రూపాన్ని ధ్యానం చేస్తుంటే మనకి అవసరమైన విషయాలు రానే రావు, మళ్ళీ డిస్టర్బ్ చేసే విషయాలు రానే రావు. అసలు మీరు ఏ కులము, మీ బాడీ కలర్ ఏంటి, మీరు ఏ క్యాస్ట్ లో ఉన్నారు, మీరు స్త్రీలా పురుషులా, మీరు క్రైస్తవులా హిందువులా, అదేం అక్కర్లేదు. ఇక్కడ జాగ్రత్తగా టీచింగ్ అర్థం చేసుకోవడం కూడా ఒక యోగం. అంటే మన సబ్జెక్ట్ బాగా అర్థం అవుతాయంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది. మనకు బాగా సబ్జెక్ట్ బాగా అర్థం అవుతాయంటే అందులో క్లారిటీ కనుక మనకు వస్తే దాన్ని పొందాలనేటువంటి కాంక్ష మన హృదయాంతరాలలోంచి వస్తుంది. అవి మనకు బాగుపడే అవకాశం ఉంది. భగవాన్ సూత్రం చెప్పాడు, బాగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు ఇంటికాడ పని ఎవరు విడిచిపెట్టద్దు, ఇంటికాడ పని విడిచిపెట్టి పారిపోవద్దు, ఇంటికాడ పని మమకారం లేకుండా చేసుకోవాలి. ఇంటికాడ మీరు పని విడిచిపెట్టి ఎక్కువ పైపోతే జ్ఞానం రాదు. ఇంటికాడ చేసే పని మమకారం లేకుండా చేసుకోండి. రైల్వే స్టేషన్ మినిస్టర్ రైల్వేలో రైల్వే స్టేషన్ ఎలా పని చేస్తాడో మీ ఇంటికాడ పని మీరు ఎలా చేసుకోండి. స్టేషన్ మాస్టర్కి లాభం వస్తే సంతోషం ఉండదు, నష్టం వస్తే బాధపడ్డవాడు. నిజంగా వాడు పని చేస్తాడు కానీ స్టేషన్లో వాడికి మమకారం లేదు. అలాగే మీ ఇంటికాడ చేసి పని కూడా మీరు మమకారం లేకుండా చేస్తే మిమ్మల్ని బంధించడం మీ పునర్జన్మ కారణం కాదు. పని విడిచిపెట్టి పని నుంచి ఎస్కేప్ అవ్వకండి, ప్రాబ్లంల నుంచి ఎస్కేప్ అవ్వకండి, కానీ ప్రాబ్లంను పరిష్కారం చేసుకోవడం చూడండి. మీరు ఇంటికాడ పని చేయండి, పని విడిచిపెట్టి పారిపోవద్దు. పని మిమ్మల్ని విడిచిపెట్టాలి కానీ పనిని మీరు విడిచిపెట్టకూడదు. ఆ చేసే పని మమకారం లేకుండా చేయండి. మమకారం లేకుండా చేసే పని పునర్జన్మకి హేతువు కాదు. సర్వసాధారణంగా ఎవరైనా మనం గౌరవించారనుకోండి, గౌరవిస్తే మనకు బాధ్యత చాలా పెరుగుతుంది. ఒకసారి కంచిస్వామివారు చెప్పారు ఒక మాట. కంచిస్వామివారు అంటే పరమాచార్య, పరమాచార్య చెప్పిన మాట మీరు చెప్తున్నారు. ఆయన 13వ సంవత్సరంలోనో 14వ సంవత్సరంలోనో పీఠాధిపతి అయ్యారు. అంటే టీనేజ్, 13-14 అంటే టీనేజ్, డబ్బు ట్యాగ్ టీనేజ్ వరస్ట్ ఏజ్ అన్నాడు. టీనేజ్లో మనకి ఏం చేయాలో మనకు తెలియదు, ఇతరులు ఎవరైనా చెబితే మనం వినం. మనం సొంతంగా ఆలోచించుకోలేము. టీనేజ్లో ఇతరులు ఎవరైనా సలహా చేస్తే సలహా వినాలని అనిపించదు. అంటే టీనేజ్ వరస్ట్ ఏజ్ అని చెప్తారు. అటువంటి టీనేజ్లు పరమాచార్య పీఠాధిపతి అయ్యాడు. ఆయనకి బ్రహ్మసూత్రాలు చెప్పేవారట టీచరు. ఒక టీచర్ ఏమో సాంస్క్రిట్ గ్రామర్ చెప్పేవారట. ఇద్దరు చెప్పారు, వాళ్ళు ముసలి వాళ్ళు, మీకు 14వ సంవత్సరం, వాళ్ళకి 75వ సంవత్సరం, 80వ సంవత్సరం నాటిన టీచర్స్కి. సరే, ఈ సాంస్క్రిట్ గ్రామర్ చెప్పే ఆచార్యుడు, బ్రహ్మసూత్రాలు బోధించే ఆచార్యుడు బోధించి ఆ పరమాచార్యకి 14వ సంవత్సరం వయసు పాదాలకు నమస్కారం పెట్టి ఉండేవారు. అంటే గురువుకి శిష్యుడు నమస్కారం పెట్టాలి, నేను జరిగిందంటే శిష్యుడికి గురువు నమస్కారాలు పెట్టి వెళుతున్నారు. ఇలా 10 రోజులు చూశాను పరమాచార్యం, ఏం బాగోలేదు, వాళ్ళు చదువు చెబుతున్నారు, నేను వాళ్ళ దగ్గర సాంస్క్రిట్ గ్రామర్ నేర్చుకుంటున్నాను, బ్రహ్మసూత్రాలు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతున్నారు, అంతవరకు బాగాలని నా పాదాలకు నమస్కారం పెట్టి వెళ్ళటం వాళ్ళేమిటి, వాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టి నేను భరించలేకపోతున్నానని అని 10 రోజులు చూసి అడిగాడు. నేను మీకు నమస్కారం పెట్టాలి, మిమ్మల్ని గౌరవించాలి, మీ దగ్గర నేను విద్య నేర్చుకుంటున్నాను, విద్య నేర్చుకున్నప్పుడు నేను మిమ్మల్ని గౌరవించాలి, నేను మీకు నమస్కారం పెట్టాలి, కానీ మీరు నన్ను గౌరవించి ఇదే పాఠం పూర్తయిన తర్వాత పాదాలను టచ్ చేసి ఉండవరకు వాడు గురువు గారు. సరే, ఒక రోజు అడిగాడటండి, ఇది బాగోలేదు, ఈ పద్ధతి నాకు నచ్చలేదు, మీరు ఎలా చేయకండి. అప్పుడు వాళ్ళు అన్నారటండి, ఆ గురువులు ఏమన్నారంటే, అలా కాదయ్యా, నువ్వు భవిష్యత్తులో పెద్దవాడు అవ్వబోతున్నావు, ఇప్పుడంటే స్టూడెంట్ నువ్వు, భవిష్యత్తులో చాలా పెద్దవాడు అవుతున్నావు, మరి లోకానికి ఎంతో నువ్వు ఒడుగు చూపించాలి, ఎంతో ఎంతో టీచ్ చేయాలి, నువ్వు లోకానికి ఎంతో లోకానికి ఉలుగు, నువ్వు ఈ భూమికి భారతదేశానికి ఉలుగు, నువ్వు భవిష్యత్తులో నువ్వు ఎంతో అభివృద్ధిలో కావాల్సి ఉంది. అంచేత నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, నా చిన్నతనంలో మహాపండితుడి చేత, సర్వజ్ఞుడి చేత నా పాదాలకు నమస్కారాలు పెట్టారు వాళ్ళు. ఇంతకు నీకు నమస్కారం పెడతాను అంటే మా చేత నమస్కారాలు పుట్టించుకుంటున్నాను, భవిష్యత్తులో జాగ్రత్తగా జీవించడం కోసం నమస్కారాలు పెడతాను. అంటే భవిష్యత్తులో నువ్వు పొరపాటు చేయకుండా, ఎర్రలు చేయకుండా, అంటే అనేక మంది మహాత్ముల చేత నమస్కారం పెట్టించుకుంటున్నామంటే నీకు బాధ్యతలు పెరుగుతాయి. అంటే మా చేతను నువ్వు నమస్కారాలు పెట్టింది, మేము ఆచార్యులుగా మా పండితులని నీకు పాఠాలు చెబుతున్నాం. అంటే మా నువ్వు నీకు నమస్కారాలు ఎందుకు పెడుతున్నావు అంటే, మా చేత నువ్వు నమస్కారాలు పెట్టించుకోవటం, నువ్వు బాధ్యతగా జీవించాలనేటువంటి ఆ స్థలం స్పృహ నీకు రావటం కోసం మేము చేస్తున్నాం. ఈ మెకానికల్గా చేయటం లేదు, యాంత్రికంగా చేయటం లేదు. అంటే పెద్దవాళ్ళ చేత నమస్కారం పెట్టించుకుంటే నువ్వు ఎంతో బాధ్యతాయుతమైన జీవితం ఉండాలి, నీ టీచింగ్లో బాధ్యత ఉండాలి, నీ బిహేవియర్లో బాధ్యత ఉండాలి, నీ మాటలో బాధ్యత ఉండాలి, ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడకూడదు. బిహేవియర్ ఇంటలెక్చువల్ బిహేవియర్, స్పిరిచువల్ బిహేవియర్ ఉండాలి, కానీ అరగంటిగా ఉండకూడదు బిహేవియరు.
ఇవన్నీ భవిష్యత్తులో ఇలా ఉండాలి సుమా, పెద్దవాడి చేత నమస్కారం పెట్టించుకున్నాం, బిహేవియర్ ఎంత జాగ్రత్తగా ఉండాలని ఆ స్ఫురణ మీకు ఆ స్ఫురణ మీ పెద్దవాడు అయిన తర్వాత ఆ స్ఫురణ కలగజేయటం కోసం మీకు ఇప్పుడు మీ నమస్కారాలు పెడుతున్నామని ఆచార్య నమస్కారం పెట్టి వెళ్ళి ఓ మీటింగ్లో పీఠాధిపతి చోట మాకు ఎప్పుడు పూర్వం పాలకులు వచ్చారన్నారు. ఓ మీటింగ్ మీకు చెప్తే ఆశ్చర్యమైందని నాకు అది కళ్ళంతా నీళ్ళు వచ్చాయండి. అదే పీఠాధిపతికి కళ్ళంతా నీళ్ళు వస్తుంది మనం ఏమైనా అనుకుంటామని రెప్పలతో ఆఫ్ చేసుకున్నారు. దాన్ని తన గురువు తన నమస్కారం పెట్టేది గుర్తొచ్చింది దానికి చిన్ననాటి ఇప్పుడో చిన్ననాడు తను చదువుకున్న రోజుల్లో సాంస్క్రిట్ గ్రామర్ ఉపనిషత్తు బ్రహ్మసూత్రాలు చెప్పిన గురువు ఆయనకి నమస్కారం పెట్టిన సంఘటన గుర్తుకొచ్చి కళ్ళంటే నీళ్ళు వస్తే అయితే కళ్ళంటే నీళ్ళు రాకుండా మాట కింద కారకుండా మాట్లాడి రెప్పలతో నీళ్ళు ఆఫ్ చేసుకున్నారు. అంచేత మనం ఎవరైనా గౌరవం చేస్తున్నాం అనుకోండి మనకంటే వాళ్ళకి బాధ్యతలు పెరుగుతాయి. ఇప్పుడు కృష్ణుడు ఒక రూపం ధరించి వచ్చాడనుకోండి భగవద్గత చెప్పకపోతే అవతారం యొక్క లక్ష్యమే చెడిపోయినట్టు. భగవంతుడు చెప్పకుండా వెళ్ళిపోయాడనుకోండి కృష్ణుడు ఉదాహరణ కనుక్కోండి కృష్ణుడు వచ్చాడు అవతరించాడు భగవంతుడు మహావిష్ణువు ఆ భగవద్గీత చెప్పడానుకోండి మనకి ఏమి మనకి మనకి డెస్టినేషన్ మన గోల్ ఏంటో మనకు తెలియదు మన డెస్టినేషన్ ఏమి తెలియదు మనం ఏది పొందాలో తెలియదు డే టు డే లైఫ్లో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఇది వాళ్ళు కూడా టీచర్స్ గ్రేటెస్ట్ టీచర్స్ కృష్ణుడు కృష్ణుడు బుద్ధుడు రమణ మహర్షి వాళ్ళు ఏది టీచర్స్ కాదు బోరన్ టీచర్స్ వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారని అడగొద్దులేరు. వాళ్ళు బాగుంది టీచర్స్ మేటి టీచర్స్ కదా ఎక్కడ 2 సంవత్సరాలు ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు కాదు. కానీ తర్వాత మన మాటకి మన హృదయానికి దూరం ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళ మాటకి వాళ్ళ హృదయానికి దూరం ఉండదు. వాళ్ళు ఏదైతే హృదయంలో ఉందో అదే మాటగా వస్తుంది కానీ హృదయం లేని మటుకు వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ని టీచ్ అవుతారు మనకి. అంటే వాళ్ళు కేవలం టీచ్ అవుతాయి కాకుండా ఆ టీచింగ్లో వాళ్ళ అనుగ్రహాన్ని ఇచ్చి వాళ్ళ గ్రేస్ని ఇచ్చి వాళ్ళ కన్ఫెషన్ ఇచ్చి భూమిని శాంతితో ఆనందంతో తడిపారు. అంటే ఇప్పుడు వాడు చేసే పనులు పద్మగారు చెప్పనండి మరొకరు చెప్పనివ్వండి ఆ గ్రేటెస్ట్ టీచర్స్ ఆ బోరన్ టీచర్స్ వాడు చెప్పింది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకోండి వాళ్ళు చేస్తున్న పనికి మనం సహకరిస్తున్నట్టు అప్పుడు ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతాయి.
ఓం శాంతి శాంతి లవ్ టు యూ పీస్ టు యూ హ్యాపీనెస్ టు యూ థ్యాంక్ యూ ఆల్ ఐ థ్యాంక్ యూ.